ఒకరు తెచ్చుకున్నాం కదా. తర్వాత ఏంటి, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటాం. క్రూర జంతువులతోనే కాక మృత్యువు అన్నా భయపడకపోవడం చాలా అవసరం. నీవు అలాంటి పరిస్థితులను నీ జీవితంలో అనేక సార్లు ఎదుర్కొనవలసి వస్తుంది అన్నారు. ఇది ఒకటి టెస్ట్ పెట్టాను నేను. తర్వాత ఇంక ఇదే అయిపోయిందనుకో, పరీక్ష పాస్ అయిపోయాను ఇంకా చదువుకోవక్కర్లేదు అని. ఈ మోడర్న్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి చాలా మేలు అదే. ఒకసారి పరీక్ష పాస్ అయిపోతే డిగ్రీ ఇచ్చేస్తారు, మళ్ళీ మన ఎవరు టెస్ట్ చేయరు. ఇప్పుడు కర్మం జాలకు నన్ను ఎవరైనా బీఎస్సీ కెమిస్ట్రీ పరీక్ష రాయమంటే ఫెయిల్ అవుతారు. మిగతాదంతా వదిలేయండి, మీరు కెమిస్ట్రీ పరీక్షలోనే నేను ఫిజికల్ కెమిస్ట్రీకి మాత్రమే కదా చెప్తున్నాను, ఆర్గానిక్ కెమిస్ట్రీ జీరో, మర్చిపోయాను మొత్తం. కానీ ఎంఎస్సీ నేను ఇప్పటికీ. కానీ ఆధ్యాత్మిక జీవితంలో నిరంతరము టెస్టే, ప్రతిరోజు టెస్టే, ఏ క్షణంలో అయినా ఫెయిల్ అయిపోయే ప్రమాదం ఉంది. చేత ఒకసారి పాస్ అయిపోయాం అనుకుంటే లాభం లేదు, ప్రతిరోజు పాస్ అవుతూనే ఉండాలి. నీవు అలాంటి పరిస్థితులను నీ జీవితంలో అనేక సార్లు ఎదుర్కొనవలసి వస్తుంది అన్నారు గురుదేవుడు. చేత ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఈ మూడు కావాలి మనకు. మనోనిపరము, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకునటము, క్రూర జంతువులనే కాక మృత్యువన్నా భయపడకుండా ఉండటము అనేది రోజు మనం ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉంటారు. పర్మనెంట్ సర్టిఫికేట్ ఆధ్యాత్మిక జగతిలో లేదు, అంతా టెంపరీ సర్టిఫికేట్సే. అంటే పర్మనెంట్ పోస్టులు లేవు. తను నివసించే గుహ వద్దకు తీసుకెళ్ళి ఒక చోట పడుకోనమని నిర్దేశించాడు. నిత్యము కంటే 2-3 రెట్లు అధికంగా గాఢ నిద్ర పట్టేది. ఈయన గాఢ నిద్ర లేవలేదు మీరు ముందు చెప్పుకున్నారు కదా, దానికంటే 2-3 రెట్లు గాఢ నిద్ర పెట్టుకుంట. ఏ నిద్రో నిద్ర లేని, ఒకసారి అలా నిద్రపోగలిగితే బాగుంటుంది కదా. దారిలో పడిన అలసట ఎగిపోయిందో తెలియదు. దగ్గరలో ఉన్న సరేటిలో స్నానం చేసి అచ్చటే సంధ్యావందనం చేసుకున్నాను. ఎక్కడ ఆయన కార్యక్రమాల్లో మాత్రం హిమాలయాత్ర చేశాను, గురువుగారు చేశాను, కనుక ఇవాళ సాధన ఏర్పడతాం అని ఏం లేదు. మళ్ళీ అక్కడ కూడా గురువు దర్శనం అయిన తర్వాత కూడా సంధ్యావందనం చేసుకున్నారు. నా జీవితంలో మొట్టమొదటిసారి బ్రహ్మకమలము దేవకమలము చూశాను. బ్రహ్మకమలము అంటే సహస్రార చక్రము అని కూడా అర్థం ఉంది. కుండలిని సాధనలో గురుమూర్తి ఉండే స్థానాన్ని సహస్ర కమలము అంటారు. చేత అప్పుడు గురువుని దర్శించిన తర్వాత ఆ గాఢ నిద్ర పట్టిందే, మామూలు నిద్ర కంటే గాఢ నిద్ర, సమాధి స్థితి అనమాట. ఆ సమాధి స్థితిలో మొట్టమొదటిసారి బ్రహ్మకమలాన్ని దేవకందమును చూశానన్నారు. ఒకేసారి అంటే సహస్రారము మూలాధారము ఒకేసారి కనిపిస్తుంది అన్నమాట, సర్కిల్ పూర్తయిపోతుంది. బ్రహ్మకమలము నుండి వచ్చే సుగంధము వల్ల యోగ నిద్ర సహజముగా అలవడుతుంది. ఆ స్థితిలో ఆ గాఢంగా నిద్రపోవడానికి గార్డినాల్ టాబ్లెట్స్ వేసుకోవాలా, కాంపోస్ట్ టాబ్లెట్స్ వేసుకోవాలా, వాల్యూమ్ 5 అని అక్కర్లేదు, సహజంగానే వస్తుందన్నారు. దేవకందం వల్ల సుమారు 1 వారము వరకు ఆకలి వేయదు. గురుదేవులు నాకు ఇచ్చిన మొదటి బహుమతులు ఇవే. 1 మానసిక ఉల్లాసము ఇస్తే 2 అలసటను నివారిస్తుంది. 2 తపోవనం అంతా కలయి చూశాను. ఆ ప్రదేశము అంతా ఆకుపచ్చని మఖమల్ తివాసి పరిచినట్లుగా ఉన్నది. అప్పటికి ఇంకా ఎక్కువగా హిమపాతం జరగలేదు. అది జరిగినప్పుడు పువ్వులు పండి పోయి నేల మీద విస్తరించుకుంటే నిన్న ఎక్కడ నిలిపివేశామో అచ్చట నుండే సంభాషణ మొదలైనది. కొంతకాలంలోనే ఎంతో సారగర్భితమైనటువంటి జ్ఞానం ఇవ్వబడింది. అచ్చటకు వెళ్ళటము నా అదృష్టం అనుకున్నాను. అలాగే నిన్న ఏ టైంకి ఆపేశామో అదే టైంకి ఇప్పుడు మనం ఆపేద్దాం. చాప్టర్ పూర్తి. స్వరూపము కలిగినటువంటి 1 మూర్తి గురించి ఉపాసన కాక సంపూర్ణ చరాచర జగత్తులో ఎక్కడ ఎక్కడైతే చేతనత్వం ఉన్నదో ఆ చేతనత్వంలో ఉన్నటువంటి గతి గమనం కదలికకి కారణమైనటువంటి శక్తిని గాయత్రీ శక్తిగా పిలుస్తాము. ఈనాడు ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ విద్యుత్ సర్వజనీనమైనటువంటి శక్తిగా మారిందో ఆ క్షణం నుంచే మనకి తెలిసినా తెలిగిపోయిన గాయత్రీ శక్తి సర్వజనీనమైంది. కనుక ఈనాడు గాయత్రిని అందరికీ అందివ్వమని ఋషుల యొక్క ఆజ్ఞ. ఇది వరకు సర్వజనీనముగా లేదు ఈ శక్తి. ఎవరికి వాళ్ళు తనని తాను ఒక అద్భుతమైనటువంటి కండక్టర్గా వాహకముగా మలుచుకునగలిగితేనే ఆ శక్తి కిందకి దిగలిగేది. ఇప్పుడు అది కిందకి దిగిపోయింది. మనం చేయగలిగింది ఏమీ అది దిగిపోయి ఉంది. అక్కడ మనం చేయగలిగేది ఒకటే ఏంటంటే ఉపయోగించుకోవడం. అంచేత ఉపయోగించుకోవటానికి దాని నియమాలు తెలియాలి మనకి. ఏ శక్తి అయినా సరే ఉపయోగించుకోవాలి అంటే ఆ శక్తి యొక్క నియమాలు మనకి తెలియాలి. అంచేత ఈ తరగతులలో మనము ఎక్కడో ఆకాశంలో ఎక్కడో మనకి అందుబాటులో లేనటువంటి దూరంలో ఉన్నటువంటి ఒక స్త్రీ స్వరూపాన్ని ఆరాధించుట లేదు అన్నది ఎంత బాగా మనం అర్థం చేసుకోగలిగితే అంత తొందరగా గురుదేవుల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది. మనము దేన్ని ఉపయోగించుకుంటున్నాం? ప్రకృతిలో ఈ విశాల బ్రహ్మాండంలో ఏది అయితే ప్రాణి కోటి అని పిలువబడుతుందో దానికి కారణమైనటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి యొక్క నియమాలు గాయత్రి మంత్రం ద్వారా చెప్పబడుతున్నాయి. ఇచ్చత ఈ నియమాలు ఒక మనిషికి మాత్రమే వర్తిస్తాయా? కాదు. అందుకే దీన్ని గుర్తు చేయటానికే అజపా గాయత్రి అని చెప్పారు వాళ్ళు. మీరు చేయకుండానే అది జరుగుతోంది మనలో. మనం శ్వాస పీల్చుకుంటున్నాం కనుకే గాయత్రి గురించి చెప్పుకోగలుగుతున్నాం. తమాషాది. అసలు శ్వాసే లేకపోతే గాయత్రియే లేకపోతే గాయత్రి గురించి మనం చెప్పుకోలేము. ఇది ఒక విద్య, అంటే థియరీ పార్ట్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అనేక విభాగాలలో మొదటి టెక్స్ట్ బుక్స్ ద్వారా సిద్ధాంతాలు అందజేయబడతాయి. కానీ ఆ సిద్ధాంతాలు టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి, టెక్స్ట్ బుక్ను పట్టుకునే వేళ్లాడుతూ ఉంటే పంచేదేది? దాన్ని బాహ్య ప్రపంచంలో ప్రకృతిలో అనుసరణ చేయాలి. ప్రకృతిలో ఈ గాయత్రి శక్తిని ఎలాగ ఉపయోగించుకోవాలో తెలిపేటటువంటి విధానమే యజ్ఞ విధానం. అంచేత గాయత్రి సిద్ధాంతం అవుతే, గాయత్రి థియరీ అవుతే యజ్ఞము ప్రాక్టికల్. రెండింటినీ విడవలేము మనం. అంచేత గాయత్రి ఉపాసన చేస్తూ యజ్ఞము చేయకపోయినా, యజ్ఞము చేస్తూ గాయత్రి ఉపాసన చేయకపోయినా పనికిరాదు. ఈ మాట నేను అన్న క్షణం నుంచి మనం ఎన్నిసార్లు గాయత్రి మంత్రోచ్చారణము చేశామో లెక్క పెట్టుకుని అందులో కరెక్ట్గా వంటెన్ తావుతులు వేశామా లేదా అనేటువంటి యజ్ఞ ప్రక్రియ మాత్రమే కొనసాగిస్తే మళ్ళా నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. అది ఆ సంస్కారాలు అలా పాతుకుపోయి ఉన్నాయి మన భారతీయులలో. ఎందుకు పాతుకుపోయాయో, ఎలా పాతుకుపోయాయో, అది పాతుకుపోవటం వల్లనే ఈ విద్య ఇప్పుడు మనం చెప్పుకోగలుగుతున్నామని గుర్తు చేసుకుంటుంది. ఏమి దుష్ట తప్పు ఆధారాలు కాదు, ఋషులు కావాలని ఆ ప్రక్రియ చేపట్టారు ఈ కాలంలో. కానీ ఇంకా అది విరగొట్టే టైం వచ్చింది. మళ్ళీ గుర్తుంచుకోండి, గాయత్రి అనేది శక్తి, యజ్ఞము అనేది టెక్నాలజీ. అంచేత మనం పొద్దున్న ఆహుతులు వేసేటటువంటిది మాత్రమే యజ్ఞ ప్రక్రియ అనుకోకండి. టెక్నాలజీ చాలా రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఎలాగ ఆ టెక్నాలజీ పనిచేయాలి అంటే ఋషులు చెప్పింది ఏంటి అంటే, ఈ విశాల బ్రహ్మాండంలో అనంతమైనటువంటి శక్తిధారలు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆ శక్తిధారల్ని గాయత్రి అని అన్నా. అవి మనలో సద్భావనలు ఉద్దీపన చేసేదిగా ఉండాలి, మనలో సంగతీకరణ ప్రేరేపించే విధంగా ఉండాలి, మనలో దాన గుణము ప్రేరేపించే విధానంగా ఉండాలి. ఇవి మూడు టెక్నాలజీలు మనం ఉపయోగించాలి. ఈ మూడు కలిసి ఉపయోగిస్తే మనం చేసే పొద్దున చేసే యజ్ఞం అవుతుంది. ఇందులో ఒక్కొక్క పార్ట్ ఒక్కళ్ళు పట్టుకుని రకరకాల శాస్త్రాలు డెవలప్ చేశారు. పూజాక్రమం, పూజా విధానం ఇదంతా కూడా ఏంటంటే ఉపాసనాక్రమము, విభిన్న దేవతల ఉపాసనాక్రమము. ఇది మొదటి పార్ట్. మనలో ఏ విధమైనటువంటి సద్గుణాలు ఉండాలో ఆ సద్గుణాలను మూర్తీభవింపజేసి దాన్ని ఒక పెర్ఫెక్ట్ ఐడియల్ లక్ష్యానికి తీసుకువెళ్ళడానికి తగినటువంటి ఒక ఆకృతిని జనరేట్ చేసి దానికి తగిన పూజా విధానము, పూజా విధానము కూడా పంచేంద్రియాలతో చేసేటటువంటి పంచపూజా విధానం కానీ, లేకపోతే మనలో ఉన్నటువంటి షోడశ కళలను ఉపయోగించుకుని చేసేటటువంటి షోడశోపచార పూజ కానీ ఆ విధంగా దాన్ని డెవలప్ చేశారు. ఇది కాకుండా సామూహికంగా చేసేటటువంటి కర్మకాండలలో సామూహికంగా చేసేటటువంటి విధానాలని పర్వాలుగా రూపొందించారు. పండుగలు అంటాయి మనం, ఇది సామూహికంగా భారతదేశం మొత్తం నడుపుకుంటుంది. ఇది దీపావళి అనేది మన పండుగ ఒకటే కాదు, భారతదేశానికి చెందినటువంటి పండుగ. సంక్రాంతి అలాగే గురు పూజలు ఇప్పుడు రాబోతున్నది, ఏమంటారు దాన్ని గురు పూర్ణిమ. ఇలాగా వాళ్ళు ఏం చేశారు, సంగతీకరణము అందరూ కలిసి సమూహంగా ఒకేలాగా చేసేటటువంటి యజ్ఞ ప్రక్రియని పర్వాలుగా రూపొందించారు. దానం చేయటానికి ఉపవాసాలు అంతా చేసి, ఆ ఉపవాసాల అనంతరము లేకపోతే వ్రతాలు అవి అంతా చేసిన తర్వాత దానం చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం అనేటువంటి ప్రక్రియని నాశనం కాకుండా రక్షించగలిగారు వాళ్ళు. వాళ్ళ మేధస్సు అంత గొప్పది. యజ్ఞంలో ఉన్నటువంటి మూడు కంబైన్డ్గా ఉండేటటువంటి టెక్నాలజీని మూడు భాగాలుగా విడగొట్టి ఎవరికి ఏది రుచికరంగా ఉంటుందో చిన్నపిల్లలు ఆడుకునేటట్టు చేయటానికి రకరకాలుగా పూజా విధానాలుగా కానీ పర్వములు వ్రతములు కానీ లేకపోతే ఉపవాసాలు ఇలా దాన దక్షిణాలు ఇచ్చేటటువంటి కర్మకాండాలుగా కానీ మంచి వదిలేశారు. ఈనాడు అంతా క్రోడీకరించి ఆ మూడు వేరువేరుగా కాదు కలిసి చేయాలి అనేటటువంటి పద్ధతి మనము చేస్తున్నటువంటి యజ్ఞంలో తెలుస్తుంది మనకి. దేవ పూజనము అంటే దేవతల్ని కాదు పూజించేది, దేవతలలో ఉన్నటువంటి ఏ ఆదర్శం అవుతూ ఉన్నదో దానిని మనము నేర్చుకోవాలి. రాముడు ఉపాసకుడు తండ్రి మాట వింటూ ఉండాలి. అలాగే మనం ఏ దేవతని యొక్క ఉపాసన చేస్తామో ఆ దేవతా లక్షణాన్ని మనలో వచ్చి తీరాలి అనేదే రామకృష్ణ పరమహంస మనకు అందించినటువంటి ఒక అద్భుతమైన, మూడు రోజుల్లోనే ఆ లక్షణాలు వచ్చేస్తాయని ప్రూవ్ చేశాడు. అనేక దేవతల ఉపాసన ఆఖరి హనుమంతుడు చేస్తూ ఉంటే చెట్టు మీదకి కూర్చోవలసి వచ్చింది. ఆయన దింపి తీసుకురావడానికి ఎంత బతిమాలుకునేవారు, ఎలా వస్తుంది హనుమంతుడు? అంచేత ఏ ఉపాసన చేస్తూ ఉంటామో మనం ఆ ఉపాస దేవత యొక్క లక్షణాలు మనలో రావాలి. అంతే తప్ప ఆ దేవత వచ్చి మన ఇంటి దగ్గర కూర్చుంటే మనకి నౌకర్లాగా పనిచేసేటటువంటి బుద్ధి మనం పోగొట్టుకోకపోతే ఈ పూజల పునస్కారాలకి ఏమీ ఉండదు. ఎందుకో అదొక అలవాటు అయిపోయింది, నేను దేవతలు పూజ చేస్తున్నాను కాబట్టి ఆ పని దేవుడు చేయాలి. దేవుడు చేయడు, ఆ గుణాలు మనలోకి వస్తాయి కాబట్టి ఆ గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఏ పనులు చేయగలడో ఆ పనులు మనం చేయగలం. ఇది దేవ పూజనం. యజ్ఞము అనే దానికి నేను మూడు అర్థాలు చెప్పుకున్నాం. దాన్ని తిరిగి తిరిగి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇచ్చేటంటే దాన్ని మనం ఆచరణలో పెడితే తప్ప లాభం లేదు. మరి మనము గాయత్రి మంత్రోపాసన చేస్తున్నప్పుడు మనము ఏ గుణాలు అలవర్చుకోవాలి అనేది కదా ముఖ్యం. దానికి ఈ రెండు సంకేతాలు అక్కడ పెట్టాము, ఒకటి సద్ జ్ఞానము, రెండవది సత్కర్మలు. ఇంచేత ఆచరణ లేని జ్ఞానము కానీ ఆచరణ ఉండి జ్ఞానం లేకపోవటం కానీ రెండు అసంపూర్తిగానే ఉంటాయి. భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నాడు చోట భోజన గదిలో, రేపు మన పనివాడిని వైజాగ్ పంపించాలి చాలా అర్జెంట్ పని ఉందని. వాడు చాలా చురుకైనటువంటి వాడు, తన్ను మనవాడు వైజాగ్ వెళ్ళిపోయాడు. రెండో రోజు వీడు వెతుక్కుంటూ ఉన్నారు, వీడు ఏడి మన పనివాడు ఏడని లేడు, రెండో రోజు లేడు, మూడో రోజు వచ్చేసాడు. చాలా నవ్వు ముఖంతో ఆనందంగా తిరిగి వచ్చాడు. ఏమయ్యా నేను, ఏమీ లేదు, మీరు అంటున్నారు కదా నన్ను వైజాగ్ పంపించాలని, మీరు చెప్పడానికి మీకంటే ముందే నేను వెళ్ళి వచ్చాను. ఎందుకు వాళ్ళు పంపించాలనుకుంటున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారో తెలియకుండా మన పూజా ఉపాసన క్రమాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఎందుకు ఆ ఆచరణ చేయమన్నారు, ఎందుకు దానివల్ల ఏ ఫలితాలు మనం రాబట్టుకోవాలో మనకి తెలియకపోతే ఆ ఆచరణలు వేస్ట్. కానీ ఆ ఆచరణ వదులుకోమని కాదు నేను చెప్పేది, ఆ ఆచరణ వెనకాతల, ఆ కర్మకాండ వెనకాతలు ఉన్నటువంటి భావనాపక్షం మనకి అర్థం కాకపోతే ఆ సాధన సగమే కరెక్టే. వైర్ ఉంది, వర్క్ ఉంది, కానీ ఒక వైరే ఉంది, రెండో వైర్ మాయమైపోయింది. ఏది మాయమైనా కష్టమే మనకి. అంచేత ఇటువైపు సద్జ్ఞానము, అటువైపు సత్కర్మలు. ఆ సద్జ్ఞానము సత్కర్మల ఉపాసన మెల్లిమెల్లిగా దేనికి వెళ్ళాలి, నేను ఒక్కడిని మాత్రమే కాదు ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసినది, అందరము కలిసి చేపడదాము అనే సంగతీకరణ. ఈ సంగతీకరణ చేశాక ఈ పనులన్నీ కూడా
మనము ఏ సమాజంలో ఉన్నామో ఆ సమాజానికి ఉపయోగపడే రీతిగా మనం చేయాలి అనేటటువంటి భావన కనుక మనం చూసుకుంటే యజ్ఞ ప్రక్రియ యొక్క మొదటి పాఠం మనం నేర్చుకున్నాం. అంటే ఇంకా యజ్ఞ ప్రక్రియ స్టార్ట్ కాలేదు, దాని వెనక అతను ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత పేజీ నెంబర్ 11 అనుకుంటాను, ఇది 11. యజ్ఞము అభీష్ట సిద్ధిదాయకం, కోరికలు ఉండుట తప్పు కాదు, వదలవలసినది వాటి స్వరూపం, సాధనాల నికృష్టత. శ్రేష్టమైన కోరికలలో స్వయంహిత సాధనే కాక ఇతరుల శ్రేయస్సును గురించి ఆలోచన కూడా కలిసి ఉంటుంది. ఉచిత కోరటం ఎలాగో నేర్చుకోవాలి అంటున్నారు మొట్టమొదటిలో. కోరటం ఎలా కోరుతున్నాం మనం? ఇందాక నేను చాలా కథలు మీకు చెప్తూ వచ్చాను కదా, ఉదారత లేనటువంటి కోరికల వల్ల అద్భుతమైనటువంటి సాధనలు చేసినా కూడా ఒక కన్ను పోగొట్టుకోవటం, లేకపోతే 10 లక్షల రూపాయలు మాత్రమే లాభం వచ్చిందనుకోవటం, లేకపోతే ఎదుటివాడు 2 అంతస్తులు కట్టేసాడు అనుకోవటం, ఇలాంటి కోరికలు ఉంటే ఎంత గొప్ప దేవతను ఉపాసన చేసినా లాభం ఉండదు. అంచేత కోరికలు ఉండటం తప్పు కాదు, వదలవలసినది వాటి స్వరూపము, సాధనాల నికృష్టత. శ్రేష్టమైన కోరికలతో స్వయంహిత సాధనే కాక ఇతరుల శ్రేయస్సును గురించి కూడా ఆలోచన కలిసి ఉంటుంది. ఈ శ్రేష్టమైన కోరికలను పూర్తి కొరకు దివ్యద్రష్ట ఋషి సమూహాల అనుభూతుల ప్రయోగశాలలో యజ్ఞము అనే ఒకే ఒక శబ్దం దొరుకుతుంది. అంచేత యజ్ఞము చేయుట అంటున్న అర్థం ఏంటి అంటే సామూహిక సాధనలో తన హిత సాధన కూడా కలిసి ఉండేటటువంటి కోరికలు కోరుకుంటారు. వర్షం కురవాలి అని యజ్ఞం మొదలెట్టాడు ఒకడు. కండిషన్ ఏంటిట, వాడి పొలము ఎంతవరకు గీత గీసబడి ఉందో అంతవరకే వర్షం కురవాలి. ఇటు పక్కవాడు వర్షం కురవకూడదు, అటు వర్షం కురవకూడదు. అటువంటి యజ్ఞాలు చేయించలేము, అసంభవం అది. పడితే అందరి పొలాల్లోనూ వర్షం పడుతుంది, పడకపోతే ఎవరికి పడదు. సామూహిక సాధనలో మన హిత సాధన అంటే ఇలాంటి కోరికలు. వర్షం కురవాలి అనుకున్నప్పుడు నా ఇంట్లో ఉన్నటువంటి బావి మాత్రమే నిండాలి అనుకున్నాం అనుకోండి, అసంభవం అది, జరగదది. అంచేత అందరికీ సామూహికంగా హితము చేకూరటంలో మనకి కూడా లాభసాటిగా ఉండేటటువంటి కార్యక్రమాలు జరగాలి అంటే ఋషులు మనకు అందించినటువంటి ఒకే ఒక పద్ధతి ఉంది, ఇంకో పద్ధతి కూడా లేదు. అది చెప్పేది ఇక్కడ దివ్యద్రష్ట ఋషి సమూహాల అనుభూతుల ప్రయోగశాలలో బై ఎక్స్పీరియన్స్, అంటే ఇదేదో సిద్ధాంతాన్ని వల్లవేయటం కాకుండా వాళ్ళు తమ తమ అనుభవాల ద్వారా చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే యజ్ఞము ఒకటే జరుగుతుంది, ఈ కోరికను తీరుస్తుంది. ఈనాడు కామ్య యజ్ఞముల విధానాలు లోపించే కర్మకాండ మాత్రం మిగిలిపోయింది, కానీ ఆ యజ్ఞాల వెనకాతలు ఉన్నటువంటి భావ పరిపక్వత లోపించింది. అక్కడక్కడ కొన్ని సంకేతాలు మాత్రమే లభిస్తున్నాయి పురాణాలలో, ముఖ్యంగా అగ్ని పురాణంలో. రాజ్య ప్రాప్తి కొరకు, వ్యాధి నాశనము కొరకు, అకాల మృత్యువు నుంచి రక్షించుకుంటకు, ధర్మ అర్ధ కామ మోక్షాలను ఇచ్చే విధానాల కొరకు, ధనప్రాప్తి కొరకు, లక్ష్మీ యజ్ఞము సిద్ధించిన మంత్రాలతో, నిర్ణయించబడిన హవన సామగ్రితో యజ్ఞము వల్ల సకల వశీకరణ లాంటి అనేక ప్రయోగాల వలన వివరణ దొరుకుతుంది. కానీ ఇక్కడ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆఖరికి త్రేతాయుగంలో కూడా ఈ యజ్ఞాలు చేస్తున్నప్పుడు దశరథుడికి పిల్లలు లేదు. పుత్రకామేష్ఠ యజ్ఞం చేయాలి అంటే ఆ యజ్ఞం చేయడానికి తగిన సాధన సంపత్తి కలిగినటువంటి వ్యక్తి కూడా యజ్ఞంలో పాల్గొంటే తప్ప ఆ యజ్ఞం ఫలితం రాలే. వశిష్ఠుడు మామూలు వ్యక్తి కాదు. వశిష్ఠ అనేటటువంటి పదవి 1,25,000,000 గాయత్రి మంత్రుల జపాన్ని నిరంతరము అనుష్ఠాన పరంపర అలా పూర్తి చేసేటటువంటి వ్యక్తిని వశిష్ఠుడు అంటాం. అటువంటి వ్యక్తులు ఆ సూర్యవంశపు రాజులకి గురువులుగా ఉండేవారు. అట్ట స్థాయి గల వ్యక్తులు కూడా త్రేతాయుగ పురుషే ఆయన, ఈ కాల పురుషు కూడా కాదు. అంటే కాల యొక్క మహిమ కూడా ఉంటుంది కదా, అంత త్రేతాయుగ పురుషు కూడా పుత్రకామేష్ఠ యజ్ఞము అనేటటువంటి కామ్యయజ్ఞము చేయించాల్సి వచ్చేసరి కదా నాకు చేతగాలి. శృంగి ఋషిని పిలిచవలసి వచ్చింది ఋషిశృంగుని. ఆ ఋషిశృంగుడు వచ్చి పుత్రకామేష్ఠ యజ్ఞాన్ని చేయిస్తే ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చింది. ఆ క్షణంలోనే రిజల్ట్ అయితే వచ్చింది, కానీ అక్కడ వచ్చిన పొరపాటు జరిగిపోయింది. ఆయనకు తెలియదు ఈయనకి 3 భార్యలు ఉన్నారని. అంచేత ఏం చేయండి, ఆ డివైడ్ చేయటంలో ఏమైపోయింది, ఆ రెండు ఒకటి రెండు చేసుకుని మళ్ళా ఆ రెండు దాంట్లో ఆ రెండింటినీ మళ్ళా సగం సగం భాగాలు చేసి భర్త శత్రువులు ఒకరు గాను లక్ష్మణుడు ఒకడు గాను రాముడు ఒకడు గాను పుట్టాడు ఆ ఉత్తర కమ్యూనిస్ట్ యజ్ఞంలో. అంచేత ఇక్కడ నేను చెప్పవచ్చేది ఏంటి అంటే, యజ్ఞాలు చేసే ముందు ఆ యజ్ఞాలు చేయటానికి తగినటువంటి భావ సంపద మనలో ఉండాలి. ఏం భావ సంపద ఉండాలో యజ్ఞం చేసే ముందు మనం అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం మనం, మూడు కోరికలు కోరుతున్నాం మనం అక్కడ. సద్బుద్ధి ప్రవర్తనార్థం, విశ్వ కళ్యాణార్థం, తర్వాత వాతావరణ కాలుష్య నివారణార్థం. అంచేత మనమే వాతావరణాన్ని కలుషితం చేసేటటువంటి పనులు చేస్తూ వాతావరణ కాలుష్య నివారణార్థం యజ్ఞం చేస్తే ఏ విధంగా వశిష్ఠుడు ఆ యజ్ఞంలో ఉన్నప్పటికీ ఫలితం రాలేదు, ఇవి కూడా ఫలితమైపోతాయి. మనలో సద్బుద్ధి లేకపోతే, మనలో సద్బుద్ధి అనే దానికి కావలసినంత మన వివరణ తర్వాత గాయత్రి యొక్క హంసవాహనం దాకా చదువుకుందాం ప్రాణవిద్యలో. మనలో సద్బుద్ధి లేకపోతే, మనలో సద్బుద్ధి లేకపోతే అంటే ఒకటి గుర్తుంచుకోండి, నరకానికి మూడు ద్వారాలు ఉన్నాయి అని మన భగవద్గీత చెప్తూ ఉంటుంది. కామము క్రోధము లోభము నరక స్త్రీ ద్వారం నాశనమాత్రం. ఈ మూడు ఎప్పుడైతే మనల్ని తన వశంలో ఉంచుకోవటం మానేస్తాయో, ఈ మూడు ఉండకూడదని చెప్పి దుర్వాసుడికి ఉండేది అద్భుతంగా ఉండేది కోపం, కానీ అతని కోపం వల్ల అనేకులు బాగుపడ్డారు. అంచేత ఆ కోపము సర్వజన హితార్థాయ ఉపయోగపడింది. నా కోపము అలాంటిది అని అనుకోకండి, అలాంటి కోపం ఏమంటే మనం దుర్వాసుడి స్థితిలో వెళ్ళిపోతాం. గురువుగారు గాయత్రి తపోభూమి, ఆ దుర్వాస మహర్షి ఎక్కడైతే తపస్సు చేశాడో కరెక్ట్గా అదే స్థానంలో కట్టారు ఆయన. అంచేత సద్బుద్ధి అంటే ఇది. దాని తర్వాత సద్బుద్ధి విశ్వ కళ్యాణార్థం, విశ్వ కళ్యాణం కొరకు చేసేటటువంటి పనులు. ఈ మూడు మనం చేస్తున్నామా లేదా ఒక్కసారి మనం చూసుకుంటే విశ్వ కళ్యాణం గురించి అసలు ఆలోచన ఎప్పుడూ రాదు మనకి యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా. అంచేత ఈ యజ్ఞాల యొక్క ప్రభావం అనుకున్నంతగా పడదు. కానీ అందువల్ల మాస్టర్ ఇలా చెప్పారు కనుక యజ్ఞం చేయటానికి యజ్ఞాన్ని ఎగ్గొట్టడానికి ఇది చాలా మంచి మార్గం. నేను ఆ స్థాయిలో లేనండి, నేను ఎంత మంచివాడిని చూడండి, అంచేత యజ్ఞం మానేశాను అనకండి. యజ్ఞం చేస్తూ ఉంటే ఆ స్థాయి వస్తూ ఉంటుంది తమాషా, అదే ప్రాక్టికల్ సెంటర్ దాన్ని. ఏది మనకి చేయటం కాదు, దాన్ని చేస్తూ ఉంటే అది రావటం అనేది ప్రాక్టికల్స్. అంచేత మనం అది చేస్తున్నామో లేదో చేసుకుంటూ చేయాలి తప్ప యజ్ఞం చేయటం మానమని కాదు నా ఉద్దేశం. కానీ వ్యక్తిగత స్థాయిలో కాక సంపూర్ణ మానవ జాతికి శుభం కలగాలి అనే ఆర్తి ఉద్భవించినప్పుడు ఏమి చేయాలి? అటువంటి స్థితిలో ఋషులందరూ ఏకస్వరంతో ఇలా అన్నారు, యజ్ఞము అంటే సర్వహిత సాధనము, అందరి మంచిగాను మన మంచిని చూడటం. దీని యొక్క పరాకాష్ట అయినటువంటి కోరిక ఏదైనా ఉంటుంది అనుకోండి, అంటే మామూలుగా ఒక అందరికీ రోగాలు తగ్గిపోవాలి, లేకపోతే వర్షాలు కురుస్తూ ఉండాలి, ఇలా జరగాలి అలా జరగాలి అని కాకుండా సంపూర్ణ విశ్వానికి కళ్యాణం జరగాలి అనేటటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనే కనుక మనకు వస్తే ఏం చేయాలి అన్నారు అంటే, అశ్వమేధము వల్ల ప్రసన్నులైన దేవతలు మానవులు మానవుల మీద శుభాలను వర్షింపజేస్తారు అని ఋషులు అన్నారు. అంచేత ఈ మూడు మనం చెప్పుకున్నవి త్రివిధము, విశ్వ కళ్యాణార్థము, సద్బుద్ధి ప్రవర్తనార్థము, వాతావరణ కాలుష్య నివారణార్థము అనేటటువంటి దృఢతరమైనటువంటి భావము వచ్చి సంపూర్ణ విశ్వములోంచి ఈ మూడే మిగిలాలి, మిగతా అంతా ఎగిరి కొట్టి పారేయాలి అనేటటువంటి భావనే కనుక మనకు వస్తే ఈ యజ్ఞాల వల్ల సరిపోదు, దానికి అశ్వమేధ యజ్ఞము అనేటటువంటి యజ్ఞము చేయవలసి వస్తుంది అన్నారు. కలి ప్రవాహాన్ని తలకిందులు చేసి సత్యయుగ వాతావరణాన్ని నిర్మించే ఈ అశ్వమేధ మహాయజ్ఞాల శృంఖల యజ్ఞము చేసే యాజకుల మహోన్నత కోరికను పూర్తి చేయడానికి ఒక అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి ప్రయోగం. ఒకప్పుడు రుద్రుడు అంబరీషుడు లాంటి లోకనాయకులు ఈ మహత్తర ప్రయోగాన్ని చేసి మానవుని సంతృప్తిపరిచారు. ఈనాడు అదే ప్రయోగము యుగాంతరకారి శక్తుల ద్వారా సంచాలితమవుతుంది. చేత ఈ యజ్ఞము, ఈ యజ్ఞంలో ఈ మనం తలపెట్టినటువంటి అశ్వమేధ యజ్ఞం యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాం మనం. తర్వాత హెడ్డింగ్ యజ్ఞము అనగా శ్రద్ధ మాత్రమే కాదు అద్భుతమైనటువంటి విజ్ఞానము కూడా. భౌతిక శక్తి ప్రాణశక్తుల సమన్వయముతో పురాతన వైజ్ఞానికులు మూడవ శక్తిని ఆవిర్భవింప చేయుటలో అద్భుత సాఫల్యము పొందారు. భౌతిక శక్తి, రెండవది ప్రాణశక్తి, ఈ రెండు శక్తులు కలిస్తే ఆవిర్భవించేటటువంటి మూడవ శక్తి యజ్ఞములో ఉత్పన్నమైనటువంటి అగ్ని, యజ్ఞాగ్ని అన్నారు. దీనికి వైజ్ఞానికతను ఐదు రకాలుగా తెలుసుకోవచ్చు. యజ్ఞాగ్ని గురించి ఒక సవ్యమైన అవగాహన రావాలి అంటే ఈ ఐదు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఒకటి, యజ్ఞకుండం యొక్క ఆకృతి. యజ్ఞకుండంలో అనేక రకాలైనటువంటి ఆకృతుల్లో చేయవచ్చు, దాని గురించి మనం ఇప్పుడు పెద్ద వివరణలోకి వెళ్ళక్కర్లేదు. రెండు, సమిధంను ఎన్నుకుంట. సమిధంను ఎన్నుకుంటున్నప్పుడు ఆ సమిధంలో అంతర్గతమైనటువంటి సూక్ష్మీకరణ శక్తిని మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఉల్లిపాయ చేసినటువంటి మేలు తల్లి కూడా చేయదు అని చెప్తూ ఉంటారు, కానీ సాధకులకు ఉల్లిపాయ పనికిరాదు. ఇచేత భౌతిక జగత్తులో ఉల్లిపాయ తల్లి చేసినంత మేలు చేసినా కూడా సూక్ష్మ జగత్తుల్లో కారణ జగత్తుల్లో ఉల్లిపాయ మేలు చేయదు, హాని చేస్తుంది. అంచేత సమిధంను మనం ఉపయోగించుకుంటున్నప్పుడు ఏ వనస్పతుల యొక్క సమిధలు, ఏ చెట్టు యొక్క సమిధలు మనం ఉపయోగించుకోవాలో చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. మొన్న క్లాసుల్లో చెప్తున్నారు కదా మాస్టారు, మన పూర్వజన్మల యొక్క వాసన ఆకృతి ఇదంతా కూడా ఈనాడు మన భౌతిక శరీరం మీద పడుతూ ఉంటుంది. అంచేత ఆ వృక్షాలు కానీ ఏ జాతి సమిధను మనం ఉపయోగించుకుంటున్నామో వాటి యొక్క సూక్ష్మ గుణాలని మనము వాటి ఆకృతిని చూసి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా వీటిని చూసి వాటి ఫలముల యొక్క ఆకృతిని చూసి. ఫలములు అంటే రెండున్నాయి, రిజల్ట్ పళ్ళు. అంచేత ఆ ఫలము ఉందే ఆ చెట్టు యొక్క రిజల్ట్ కదా. అంచేత పళ్ళ యొక్క వెనకాతలు ఉన్నటువంటి కారణాన్ని కనుక మనం పట్టుకోగలిగితే, అంటే పళ్ళ యొక్క కారణ శరీరాన్ని కనుక మనం పట్టుకోగలిగితే, కారణ శరీరాన్ని పట్టుకోవటానికి మాస్టారు మాకు దివ్య దృష్టి కావాలి కదా. ఆ దివ్య దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? రెండు రకాలుగా వస్తుంది. ఒకటి చాలా సింపుల్, ఏంటి అంటే ఆ దివ్య దృష్టి కలవాలని చెప్పింది చదివి అర్థం చేసేసుకోవడం. చాలా సింపుల్, ఇంకా మనకి దివ్య దృష్టితో పని ఉంది. వాళ్ళు చెప్పారు, మనం వినేశం ఒప్పేసుకున్నాం. దీనికి రాజమండ్రి నుంచే ఒకసారి సీతారామని మా ఫ్రెండ్ విజయవాడలో ఉన్నాడు, అతను పంపించాడు. వస్తుగుణ దీపికగా ఉంది ఆయుర్వేదానికి సంబంధించింది, అందులో చాలా బాగా రాశారు, దాన్నైనా మీరు చూసుకోవచ్చు. లేకపోతే గురువు గారు ఇచ్చినటువంటి పుస్తకాలలో ఎటువంటి సమిధలు ఉపయోగించాలి అని చెప్పి ఉంది కదా. లేదండి, ట్రాన్స్లేట్ చేస్తున్నారు విశ్వనాథ్ గారు, రావచ్చు కూడా అది త్వరలో. అంచేత సమిధలు ఎన్నుకోవటానికి ఇది మీరు కాస్త జాగ్రత్త గుర్తుంచుకోండి. హవన సామాగ్రి పదార్థం. ఇప్పుడు సమిధని మనం దేనికి ఉపయోగిస్తున్నాం? అగ్నిని ప్రేరేపించడానికి ఉపయోగిస్తున్నాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, సమిధలు వేస్తే అగ్ని ప్రేరేపింపబడుతుంది, కానీ ఓ ఇనప్ ముక్క ఏదో వేసాం అనుకోండి అగ్ని ప్రేరేపింపబడదు, ఇంత మట్టి కోసం అనుకోండి అందులో అగ్ని ప్రేరేపింపబడదు. అంటే అర్థం ఏంటి, సమిధలలో అగ్ని దాంకుని ఉంది, లేటెంట్గా ఉంది, దాన్ని మనం బహిర్గతం చేస్తున్నాం. ఈ విషయాన్ని కాస్త మననం చేసుకోండి మీరు. తర్వాత హవన సామగ్రి, ఏ విధమైనటువంటి పర్జన్య వర్షం మనం కురిపించాలనుకుంటున్నామో అటువంటి హవన సామగ్రిని మనం ఎన్నుకోవాలి. మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి హవన ద్రవ్యంలో ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. మన శరీరంలో 33 రకాల దేవతాశక్తులు ఉన్నాయి. ఈ 33 రకాల దేవతాశక్తులకి ఏ నిష్పత్తిలో ఏ రకమైనటువంటి వనస్పతి ఉపయోగిస్తే అన్ని దేవతాశక్తులు ఉద్దీపన చెందుతాయో దానికి తగిన ఫార్ములాతో తయారు చేయబడినటువంటి హవన సామగ్రిది. ఈ హవన సామగ్రికి ఉన్నటువంటి స్పెషాలిటీ అది. అందులో ఉన్నటువంటి 33 రకాల హవన సామగ్రి గురువు గారు రాసినటువంటి ఏ హవన విధి పుస్తకాన్ని చూసినా అలా పేజీ తిప్పగానే కనిపిస్తుంది మీకు, అందులో ఉపయోగించినటువంటి 33 రకాల పదార్థాలు. దీన్ని బట్టి సూక్ష్మీకృతమైనటువంటి పదార్థ స్వభావము అర్థం చేసుకోవచ్చు. హవన సామగ్రి మండించినప్పుడు యాడిక్లైడ్స్, ఎమైన్స్, సైక్లిక్ శ్రేణిలో అనేక పదార్థాలు ఏర్పడతాయి. నెయ్యి ఉపయోగించటం వల్ల అగ్ని తాపమానాన్ని నియంత్రణలో ఉంచుతుంది. రెండు, ఇది బాష్ప రూపంలో పరిణతి పొంది సామగ్రి యొక్క సూక్ష్మ కణాలను అన్ని వైపుల నుంచి ఆవహించి దాని మీద రుణాత్మక విద్యుత్ శక్తి ఏర్పరుస్తుంది. రుణాత్మక విద్యుత్ శక్తి అనేటటువంటి మాటికి అర్థం ఏంటి అంటే తీసుకునేటటువంటి భావన. రిసీవింగ్ యాటిట్యూడ్ని నెగిటివ్ యాటిట్యూడ్ అంటాం. అందుకంటే ఇంకేం లేదు, అత్యంత రుణాత్మక శక్తిని పెంచుతుంది అంటే మనం ఇందాక పొద్దున్న అయస్కాంతంగా మారిపోయి ఆ మూడు రకాలైనటువంటి గుణాలను గ్రహించేటటువంటి భావనలో మనం ఉంటే దాన్ని రిసీవింగ్ యాటిట్యూడ్ అంటాం, రుణాత్మకమైనటువంటి భావాన్ని అంటాం. ఇక్కడ వేసేటటువంటి హవన సామగ్రి ఆ రిసీవింగ్ యాటిట్యూడ్ని మనలో పెంచుతుంది. కానీ ఆ క్షణంలో మనము ఆ రిసీవింగ్ యాటిట్యూడ్లో కూర్చుని ఉంటే ఆ క్షణంలోనే ఇంకో రకమైనటువంటి ఆలోచనలు మీరు ఆలోచిస్తూ ఉంటే ఆ యజ్ఞము అలా పయనించి వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంచేత యజ్ఞము జరుగుతున్నప్పుడు చాలా మౌనంగా ఉండటము. మౌనంగా ఉండటమే కాకుండా మనము కళ్ళు మూసుకుని ఆహుతులు వేస్తున్న వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకుని రిసీవింగ్ యాటిట్యూడ్లో ఆ సమర్పణ భావంతో కనుక ఉంటే ఆ యజ్ఞం యొక్క ప్రభావాన్ని ఇంకా చాలా తొందరగా మనం తీసుకోవచ్చు. రేపటి నుంచి యజ్ఞ విధానాల్లో ఇది గుర్తుంచుకోండి. హవనం సామగ్రి వేసేవాడు కళ్ళు మూసుకుంటే కొన్ని ప్రమాదాలు వస్తాయి. ఎక్కడో పడవలసినటువంటి హవన సామగ్రి ఎక్కడో పడిపోతుంది కనుక వాళ్ళు మాత్రం కళ్ళు తెరుచుకునే రిసీవింగ్ యాటిట్యూడ్లో ఉంటారు. కానీ మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కళ్ళు మూసుకుని నిరంతరము ఆ సమర్పణ భావంతో, దేనికి సమర్పణ అని తిరిగి దేవుని చూస్తుందో అక్కడ, ఏది వస్తే దానికి సమర్పణ. కానీ ఏది వస్తే దానికి సమర్పణ అంటే ఈ మూడు లక్షణాలు ఉన్న వాటికే, సద్బుద్ధికి, సమృద్ధికి, శక్తికి. ఈ మూడు దాటి ఇంకోటి ఏది వచ్చినా గెట్ అవుట్. అగ్ని ఉష్ణత వల్ల యజ్ఞస్థలంలోని వాయువు వేడెక్కి పైకి వెళ్ళటం వల్ల ఆ ప్రదేశాన్ని నింపుటకు చుట్టుపక్కల ఉన్న శుద్ధ వాయువు తీసుకుని ముందుకు వస్తుంది. అగ్నిలోని వేడి వలన రోగ కీటకాలు నశించిపోతాయి. ఇక్కడ నుంచి ఈ పారాగ్రాఫ్ సూర్యవిజ్ఞానానికి సంబంధించినటువంటి పారాగ్రాఫ్, కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సూర్యకిరణాలలో ప్రకాశిని రశ్మి ఉంటుంది. సముద్రపు ఉపరితలం మీద వీటి తరంగ దైర్ఘ్యము 2960 నుంచి ఉంటుంది. ప్రతి 800 గజాలు పైకి వెళ్ళిన కొద్దీ, 800 అనేటటువంటి మాట 8కి సంకేతం. ఇందాక మనం అనుకున్నాం కదా గాయత్రి మంత్రంలోని ప్రతి పదంలోనూ 8888 అనేది, మహాభారతము కూడా ఈ 2 8ల మధ్య సంగ్రామము అని. అలాగే మనం ఆకాశంలో ప్రతి 800 గజాలు పైకి వెళ్తున్న కొద్దీ ఈ కిరణ తరంగాల పొడుగు 10 డిగ్రీలు తగ్గుతూ ఉంటుంది. 10 యాంగ్స్ట్రాంగ్ యూనిట్స్ తగ్గుతూ ఉంటుంది. 2960 కంటే తక్కువ పొడుగు గల తరంగములు రోగ కీటకాలను నాశనం చేయటానికి ఉపయోగపడతాయి. 2950 తరంగాలు వాయువుని ఆయనీకరణం చేస్తుంది. దీనివల్ల వాయువులో ఆరోగ్యం చేకూర్చే తత్వముల ప్రాచుర్యము పెరుగుతుంది. యజ్ఞం చేస్తున్నప్పుడు చేసేటటువంటి కొన్ని కర్మకాండల వల్ల ఈ ప్రకాశిని రశ్మి అంటున్నామే, ఆ ప్రకాశిని రశ్మిని సూర్యకిరణాల నుంచి మనం వేరు చేయవచ్చు. ఎలా వేరు చేస్తాం మాస్టర్, అది మాకు తెలియదు కదా అని చేతి ఇన్నాళ్ళ బట్టి మేము చేసినటువంటి యజ్ఞం వేస్తేనా ఏమి గాథలా పడక్కర్లేదు. ఫ్యాన్ ఎలా వర్క్ చేస్తుందో మీకు తెలియకపోయినా స్విచ్ నొక్కటము అనే చిన్న కర్మకాండ మీరు చేస్తే ఫ్యాన్ ఆపరేట్ అయిపోతుంది. కర్మకాండలో ఉన్నటువంటి సామర్థ్యం అలాంటిది. అంచేత కర్మకాండలు కరెక్టే చేయండి, ఏ కర్మకాండని వదిలేయకండి. కానీ ఆ కర్మకాండ వెనకాతలు ఉన్నటువంటి ఈ సిద్ధాంతాన్ని కూడా మనం తెలుసుకోగలిగితే భావితరాలకి మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఏం చెప్తున్నారో అక్కడ చూడండి, ప్రతి 800 గజాలు పైకి వెళ్ళిన కొద్దీ ఈ తరంగాల యొక్క పొడుగు 10 డిగ్రీస్ తగ్గుతూ ఉంటుంది. అలాగే మరి కొంచెం కిందకి వెళ్తే ఏమవుతుంది, 10 డిగ్రీస్ తగ్గుతూ ఉంటుంది. అందువల్లే యజ్ఞ కుండము లోతుగా తగ్గుతూ ఉంటాం, మనం కొంచెం కిందకి దింపుతాం. ఆ కిందకి దింపడం వల్ల ఏమవుతుంది, ఈ ప్రకాశిని రశ్మి యొక్క తరంగ కిరణాలు తగ్గుతాయి. ఎప్పుడైతే అది 10 డిగ్రీలు తగ్గటం మొదలెడతాయో ఆ తరంగ దైవ్యము రోగ కీటాణువుని నాశనం చేస్తుంది. అంచేత ఈ యజ్ఞ ప్రక్రియ వల్ల సూర్యుడిలో ఉన్నటువంటి ఆ ప్రకాశిని రశ్మి యొక్క తరంగ దైర్ఘ్యం తగ్గి సహజంగానే రోగ కీటాణువుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఇది నిజంగా ప్రాక్టికల్గా తగ్గుతుందా తగ్గదా అనేటువంటి ప్రయోగాలు హరిద్వార్లో చేయబడ్డాయి. అమెరికన్ రష్యా నుంచి కూడా సైంటిస్టులు వచ్చారు, వచ్చి ఇది ఫ్యాక్టే ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పారు. కానీ వాళ్ళు ఈ ప్రకాశిని రశ్మికి పెట్టినటువంటి పేరు ఏంటి అంటే ఇన్ఫ్రారెడ్, ఇన్ఫ్రారెడ్ కిరణాలు అని పేరు పెట్టారు. అది వచ్చిన పెద్ద గొడవ. ఋషులు వాటికి మోడర్న్ సైన్స్కి ఏ విధమైనటువంటి దెబ్బలాట లేదు. పేర్లలోని సామ్యత మనం తెలుసుకోగలిగితే చాలు. ఇన్ఫ్రారెడ్ లైట్ అని ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు ఒక యంత్రం తయారు చేశారు. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది. రొమాంటిక్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, నిప్పులు అవి ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఇన్ఫ్రారెడ్ లైట్ని కనుక మనం ఉపయోగించుకుంటే నిప్పులు తగ్గుతాయి అని. ఈ ప్రకాశిని రశ్మి యొక్క ఆ కిరణ తరంగ దైర్ఘ్యాన్ని ఇన్ఫ్రారెడ్ రేంజ్కి తీసుకువెళ్ళేటటువంటి ప్రక్రియే ఆ ల్యాంప్. అది యజ్ఞ విధానంలో సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అందువల్లే యజ్ఞంలో ఆహుతి వేస్తున్నప్పుడు పొగలు రావటం, అది వస్తున్నప్పుడు ఆహుతులవి మీరు వేస్తూ ఉంటే యజ్ఞం యొక్క భావన మీరు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు, మరీ మీరు తొందరపడిపోతున్నారు. అగ్నిని ప్రజ్వరలనివ్వండి, అగ్ని యొక్క వేడిని రానివ్వండి. పొగ ఉన్న చోట అగ్ని లేదు అంటే నేను సామెతను తలకిందులు చేశానేమో. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే అక్కడ జ్వాల లేదని. అంచేత నా భావన అర్థం చేసుకోండి, భాషని కాదు. అంచేత అగ్నిని ఎంత బాగా మీరు ప్రజ్వరంలో చేయగలిగితే అంత మంచిది. ఆహుతులు ఒకవేళ పొగలు వస్తుంటే కాస్త ఆగిపోండి, మనం ఎక్కడికి పరిగెట్టి వెళ్ళిపోక్కర్లేదు, మన క్లాసులకి లేట్ అవ్వక్కర్లేదు, లేట్ అయినా పర్వాలేదు. అగ్ని కరెక్ట్గా ఏ విధమైనటువంటి ధూమరహితమైనటువంటి అగ్ని కనుక మనం వచ్చినప్పుడు ఆ ఆహుతులు నెమ్మదిగా శాంత చిత్తంతో కనుక వేస్తూ పక్కన కూర్చున్న వాళ్ళు రిసీవింగ్ యాటిట్యూడ్లో ఉంటే ఈ యజ్ఞమే మీలో ఆ క్షణమే ఎంత మార్పు తీసుకొస్తుందో చూడండి. రేపు దీనివల్ల వాయువులలో ఆరోగ్యము చేకూర్చే తత్వముల ప్రాచుర్యం పెరుగుతుంది. ఇంకోటి కూడా ఉంది ఇందులో, సర్వహితార్థాయ అని చెప్పుకున్నాను కదా యజ్ఞము. ఈ యజ్ఞంలో ఉండేటటువంటి అనదర్ పాయింట్ ఏంటంటే, యజ్ఞకుండం దగ్గర కూర్చున్న వాళ్ళకి మాత్రమే ఆరోగ్యం వస్తుందా అంటే కాదు, ఆ వాతావరణం ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరము కూడా ఆరోగ్యం వస్తుంది. కానీ సహజంగానే నిప్పుకి ఎంత దగ్గరగా ఉంటే వేడి అంత ఎక్కువ ఉంటుంది. అంచేత యజ్ఞకుండానికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్య లాభం ఉంటుంది. అంచేత రేపు తొక్కి సలాటులు అవి చూసుకుని మేము యజ్ఞకుండానికి ముందుకు వెళ్ళిపోతామని మాత్రం చేయకండి, క్రమబద్ధతలో ఉండండి. సూర్యకిరణాలలో వేరువేరు రంగులు ఉంటాయి. ఇక్కడ ఇది నేను చాలాసార్లు ట్రై చేద్దాం అనుకున్నాను కానీ నేను సక్సెస్ కాలేదు. అంటే సక్సెస్ కాలేదంటే ప్రయోగం సక్సెస్ కాకపోవడం కాదు, అసలు దాన్ని చేయలేకపోయాను. మీలో ఎవరైనా ఉంటే చేయండి దీన్ని. సూర్యకిరణాలు వేరువేరు రంగుల్లో ఉంటాయి. రోగ కీటాణువుల మీద ఈ రంగుల ప్రభావం కూడా వేరువేరుగా ఉంటుంది. దీనికి అమెరికాలో మందుల కంపెనీ ఉంది, ఎస్కేఎఫ్ కంపెనీ అనుకుంటా. మందుల కంపెనీ ఏం చేస్తుంది అంటే తన మందులన్నింటినీ కూడా ప్యాక్ చేసి టన్నులు టన్నులు బరువు ప్యాకెట్స్ని ఓడల ద్వారా విభిన్నటువంటి దేశాలే పంపిస్తూ ఉంటుంది. 4-5 సంవత్సరాల కిందట జరిగినటువంటి సంఘటన ఇది. ఒక బ్రిటిష్ ఒక కంపెనీ మందులు పంపించాలి అంటే ఒక ఓడలో పంపించదు, అది 15-20 ఓడల్లో మందులన్నింటినీ ప్యాక్ చేసి విభిన్న ప్రాంతాలకు పంపిస్తూ ఉంటుంది. కనుక ఆ టన్నులు టన్నులు బరువు ఉన్నటువంటి చిన్న చిన్న ప్యాకెట్లో 20 కేజీలు 30 కేజీలు 40 కేజీలు బరువు ఉన్నటువంటి యూనిఫామ్ ప్యాకెట్స్ని తయారు చేసి షిప్ మీదకి ఎక్కిస్తున్నారు. అవన్నీ కూడా నల్లరంగు కాగితంతో చుట్టబడి ఉన్నాయి. 2-3 రోజులు పోయాక కూలీలు స్ట్రైక్ చేశారు, మేము మొయ్యలేకుండా ఉన్నాం, బరువుని కనీసం 20-30 కేజీలు మీరు తగ్గించాలి, ఇంత పెద్ద బరువు ఉన్నటువంటి ప్యాకెట్స్ని మేము తగ్గించము అని. కంపెనీలు ముఖ్యంగా అమెరికన్ కంపెనీలు అవి కూడా ప్రాఫిట్ మేకింగే ముఖ్యం వాటికి, మనకి కానట్టు పెద్ద అంచేత అవి ఏం చేసాయి, ఒక సైకాలజిస్ట్ కమిటీని పెట్టి బరువు మేము తగ్గించాం, కానీ కూలీలకి బరువు అనిపించకూడదు, ఏదైనా విధానం మీరు కనిపెట్టగలరా అని. ఎస్ అన్నారు సైకాలజిస్ట్. ఆ బ్లాక్ కలర్ ర్యాపర్ తీసేసి ప్యాకింగ్ మొత్తము రోజు కలర్లో చేశారు వాళ్ళు. అని వాళ్ళతో ఏం చెప్పారంటే, మీరేమీ గాబరా పడకండి, కొన్నాళ్ళు చేసి చూడండి, మీకు ఇంకా బాధగా ఉంటే అప్పుడు మార్చిస్తూ ఉన్నారు. కంప్లైంట్ చేయలేటువంటి మైగలు గెలుతారు అని. నల్ల రంగుతో ఉన్నటువంటి ప్యాకెట్స్ బరువు, అదే బరువు రోజు కలర్ ప్యాకెట్లో వచ్చేసరికల్లా అది న్యూస్ పేపర్స్లో పడింది స్పెషల్ ఐటమ్గా అని. ఏంటి అక్కడ వాడు క్వశ్చన్ మార్క్ వేసింది, రంగులు భారమును తగ్గిస్తాయా అని హెడ్డింగ్. డూ కలర్స్ చేంజ్ వెయిట్, అది హెడ్డింగ్. కానీ మన ఋషులు చెప్పేది ఏంటంటే, రంగులు భారమును తగ్గించవు, కానీ రంగులు భారము మీద ఉన్నటువంటి మన మానసిక ప్రవృత్తిని మారుస్తుంది. మానసిక ప్రవృత్తి మననే కాదు, కీటాణువుల మీద కూడా పనిచేస్తుంది. అందుకే చాలా సంకల్పం ఉన్నటువంటి వ్యక్తుల్ని కీటాణువులు ఏం చెయ్యవు. మీరు మనము చాలామంది ఏమనుకుంటాం అంటే, రోగ కీటాణువుల వల్ల జ్వరం వస్తుందని అడ్వర్టైజ్మెంట్లో వాడు ఏంటది జీరో జీరో బి అడ్వర్టైజ్మెంట్ చిన్నపిల్లలకు కూడా తెలుసు అంటాడు వాడు. మీకు తెలుసా మరి, చూసావా టీవీలో? అయ్యో ఆ జీరో బి వాడు చెప్తారు కూడా వాళ్ళు తల్లిదండ్రులకి, పిల్లలకు కూడా తెలుసు మీకు తెలియదా అని అడ్వర్టైజ్మెంట్లో. కానీ చిన్న కామన్ సెన్స్ లేదు చాలామందికి. నిజంగా రోగ కీటాణువులనే రోగాలు వస్తే డాక్టర్లు ఎప్పుడూ రోగగ్రస్తులై ఉండాలి. ఇచ్చేటంటే వాళ్ళు రోగ కీటాణువుల మధ్యనే కదా ఎప్పుడు జీవిస్తూ ఉంటారు. కానీ ఏది ఉందా అది ఫ్యాక్టా? హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, టీబీ శానిటేరియంస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా రోగగ్రస్తులు అవుతూ ఉంటామో, మనము కూడా అంత ఫ్రీక్వెంట్గానే రోగగ్రస్తులు అవుతాము. డెటాల్తో స్నానం చేసి డెటాల్తో మునిగిపోయినా అంటే అర్థం ఏంటో అక్కడ ఆలోచించుకోండి. మనం చాలా తలకిందులుగా ఆలోచిస్తూ ఉంటాం, ముఖ్యంగా ఈ సైంటిస్టులు ఏం చెప్తే అని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటాం మనం. వాడు సైంటిస్ట్ అనేటటువంటి వాడికి తోక ఉంటే చాలు, వాడు ఏం చెప్తే అది రైట్. కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే అది ఎంత అర్థరహితమైతుందో మనకు అర్థమవుతుంది. రోజు వాడు డాక్టర్ ఆ పేషెంట్స్నే కదా ముట్టుకుంటాడు, రోగ కీటాణువుల మధ్యనే కదా జీవించి ఉంటాడు. ఎన్నిసార్లు వాడికి జ్వరం వస్తుంది, వాడు నిరంతరం జ్వరం రావాలి, రావటం లేదు. వాడు జ్వరం వస్తుందేమో ముందని చెప్పిన వాడు ట్యాబ్లెట్స్ వేసి కూర్చోటం లేదు అక్కడ. ఇక్కడ కారణం ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పబడింది సూర్యకిరణాలలో వేరువేరు రంగులు ఉంటాయి, రోగ కీటాణువుల మీద ఈ రంగుల ప్రభావము వేరువేరుగా ఉంటుంది. ఈ ప్రభావాన్ని గుర్తించటానికి ఒకే పరిణామము గల టింట్ డబ్బా లోపల వేరువేరు రంగులు లోపల వైపు వేసి చాలా ఎక్కువ సంఖ్యలో దోమలు ఉన్న గదిలో పెట్టారు. అందుకు చెప్పింది నేను, దోమలు మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నేను మీరు చేయగలిగితే చూడండి, సూర్యోదయ సమయంలో అన్ని డబ్బాల మూతలు పెట్టేశారు. ఒక్కొక్క మూత తెరిచి చూసినప్పుడు నారింజ రంగు గల డబ్బాలు అన్నిటికంటే తక్కువ సంఖ్యలో దోమలు ఉన్నాయి. అన్ని రంగు అగ్ని రంగు కూడా నారింజ రంగులోనే ఉంటుంది. దీనితో అగ్నిహోత్రపు ఉపయోగము దాని ప్రభావము స్పష్టమవుతుంది. అంచేత ఈ నారింజ కలర్ బట్టలు మనం ఎప్పుడైతే వేసుకుంటామో, ఎవరి దృష్టిలో ఆ రంగు పడుతుందో అతనికి కీట నిరోధక శక్తి పెరుగుతుంది, వేసుకున్న వాడికి కాదు. కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అందువల్ల తమాషా అదే అంచేత అందరూ వేసుకుంటే అందరికీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల సన్యాసాశ్రమంలో ఏ ఆహారం తింటున్నాడో తెలియదు, ఎవరింటికి వెళ్తాడో తెలియదు, ఎక్కడ పడుకుంటాడో తెలియదు, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటాడో కూడా తెలియదు. దాని తర్వాత ఇంకోటి కూడా ఒక కండిషన్ ఉంది, కాషాయ రంగు బట్టలు వేసుకున్నవాడు 3 రోజుల కంటే ఒక ఊళ్ళో ఉంటే తంతానన్నాడు నారదుడు. స్పష్టంగా చెప్పాడు, 4వ రోజు ఉండడానికి వెళ్ళేది ఒక ఊళ్ళో, అసలు ఊళ్ళోకే రాకూడదు అన్నాడు వాడు. ఊరు బయట ఉండొచ్చు, ఒకే గ్రామానికి ఒక రోజు, నగరానికి వస్తే 3 రోజులు, అంతకంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు. అటువంటి వ్యక్తులు సాధారణంగా నిరంతరం వాతావరణం మారుతూ ఉంటే, ఇప్పుడే మనం చూస్తాం కదా నీరు ఏంటంటారు దాన్ని, నీళ్లు మారింది కాస్త జలుబు చేసింది అదే చేసింది అని, ఈ నారింజ రంగు దాన్ని రానివ్వకుండా చేస్తుంది అని చెప్తున్నారు. కానీ నేను ఎప్పుడూ దాన్ని స్పష్టంగా ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్లో దాని వైపు నేను రీసెర్చ్ చేయలేకపోయాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, దోమలు ఉంటాయి కదా. ఒకటి మాత్రం ష్యూర్ నేను చూసింది, నల్ల రంగు బట్టలు కానీ డీప్ కలర్ బట్టలు కానీ ఉంటే దోమలు ఆకర్షణ ఎక్కువ అవుతాయి. అది మాత్రం నేను చూశాను నేను ఖచ్చితంగా. అంచేత మనం నారింజ రంగు బట్ట కూడా ఒకటి పెట్టి చూసుకుందాం ఏమవుతుందో, దోమలు రావేమో, అంతకంటే కావాల్సిందే ఉంది. యజ్ఞధూమం వల్ల వాయు పరిశుద్ధతే కాక అక్కడున్న స్థలము, పృథ్వీ, జలము మొదలగు అనేక తత్వాలు పరిశుద్ధమవుతాయి. అంతేకాక మానవ శరీరంలో రోగ నిరోధక వినాశక అణువుల పెరుగుదల ఉంటుంది. అందువల్ల అతని ఆరోగ్యము బాగుపడుతుంది. కుందేళ్ళు ఎలుకల మీద హవనధూమం యొక్క శక్తిని పరీక్షించి అది వాస్తవమని నిరూపించారు. అంతేకాక యజ్ఞధూమం యొక్క సాత్విక లక్షణాలు మేఘములో జొరబడి వర్షించి భూమి మీద ఉన్న అన్నము ఔషధులలో సత్వగుణ పరిమాణాన్ని పెంచుతాయి. ఈ విధంగా అనేక రకాలుగా యజ్ఞము పర్యావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తొలగిస్తుంది. నాలుగో లక్షణ యజ్ఞంలో మంత్రాల శుద్ధ స్పష్ట ఉచ్చారణ అనుకూల పరిస్థితులు ఏర్పడటానికి చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. మంత్రశాస్త్రంలో ముఖ్యంగా గాయత్రి మంత్ర ప్రయోగము యజ్ఞం యొక్క లాభాలను అనేక రేఖపరుస్తుంది. యజ్ఞము చేసే సమయం, అలాగే ఈ కాలంలో యుగ సంధి కాలం కనుక ఈనాడు ఈ మూడు లక్షణాలు చాలా అవసరం కనుక ఇటువంటి యజ్ఞాల శృంఖల పెంచడం చాలా అవసరం. మహాయజ్ఞముల ద్వారా మహాప్రాణ కుండలి యొక్క మంత్రము, ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మనం ఇక్కడ మనం చేస్తున్న యజ్ఞాన్ని ఈ విధంగా మనం ఉపయోగించుకోగలిగితే సాధనలో తొందరగా ముందుకు వెళ్ళగలుగుతాం. హెడ్డింగ్ చూడండి, మహాయజ్ఞముల ద్వారా మహాప్రాణ కుండలి యొక్క మంత్రము. యజ్ఞతత్వము ఎంత వ్యాపకమో అంత సూక్ష్మం. ఈ ప్రక్రియ యజ్ఞ వేదికలలోనే కాక సృష్టిలోని అతి సూక్ష్మ పరమాణువు నుంచి బ్రహ్మాండము వరకు విస్తరించి ఉంది అని ఋషులు గుర్తించారు. ఈ మహాయజ్ఞ సంచాలక శక్తిని వేదాలలో అగ్ని అని సంబోధించారు. సౌరవిజ్ఞానంలో ఇవాళ పొద్దున్న అది కూడా అదే అగ్ని విద్యగా, కానీ ఇవాళ పొద్దున్న సౌరవిజ్ఞానంలో ఇది చేతనత్వం సర్వత్రా వ్యాపించి ఉంది అని కూడా చదువుతున్నాం. అంచేత యజ్ఞకుండములోనే ఈ యజ్ఞం జరుగుతుంది అని మీరు అనుకుంటే తప్పది. యజ్ఞకుండములోనే కాదు యజ్ఞం జరుగుతుంది, మన శరీరంలో కూడా ఇది జరుగుతుంది. మన శరీరంలో కూడా ఒక యజ్ఞమే జరగటం లేదు. మన శరీరం ఎన్ని కణాలతో నిర్మించబడి ఉన్నదో, కోట్లాను కోట్ల కణాలు నిర్మించబడి ఉన్నాయి. ఈ అన్ని కోట్లాను కోట్ల కణాలు కూడా ఆ అగ్ని ద్వారా సంచాలితం అవుతున్నాయి, ఆ యజ్ఞాన్ని చేస్తున్నాయి. అది మనం గుర్తుంచుకోవాల్సింది. దీన్నే అగ్ని సూత్రంలో పురోహితుడుగా వర్ణిస్తాడు. అగ్ని మీదే పురోహితం ఋగ్వేదంలో అగ్ని సూత్రంలో మొదటి మంత్రంలో ఈ మాట వస్తుంది, అగ్ని మీదే పురోహితం. పురము అంటే ఈ పురము అని అర్థం ఉంది, ఈ పురము అని కూడా అర్థం ఉంది. ఇంచేత ఋషులు ఒక్కొక్క దాన్ని మూడు రకాలుగా అన్వయించుకోమన్నారు. ఒకటి బ్రహ్మాండం పరంగా, ఒకటి శరీర పరంగా, ఇంకోటి పరమాణువుల పరంగా. ఈ మూడు పరంగా కూడా కరెక్ట్గా వస్తాయని అది అపౌరుషేయమైనటువంటి జ్ఞానం. ఇందులో ఎక్కడైనా దీనికి బ్రేక్ అవుతే అది వేద జ్ఞానం కాదు, సామాన్య జ్ఞాన జ్ఞానం. లక్ష్యరహితమైన యుక్తము కాని క్రియాకలాపాలకు ఉంటుంది, అది చాలా యుక్తమై ఉంటుంది. అది అర్థం. ప్రాచీన కాలంలో చేసే యజ్ఞంగా కర్మకాండ శరీరంలో ఉన్న వాయువుల యొక్క అలౌకిక శక్తి సామర్థ్యాలను సాక్షాత్కరింపచేసి సాధకుడిని అతి సమర్థవంతునిగా చేస్తుంది. ఇవాళ పొద్దున్నే మనము వాయు విద్య లేకపోతే ప్రాణమయ కోశము లేకపోతే పంచవాయువుల గురించి తెలుసుకోవడం మొదలెట్టే మనం యజ్ఞ విధానము. ఈ పంచవాయువుల యొక్క, ఈ పంచ అగ్నుల యొక్క శక్తిని పెంపొందించడానికి మామూలుగా కాదు అతి సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడేటువంటి కర్మకాండ. ప్రాణమయ కోశంలోకి అడుగు పెట్టకుండా కేవలము భౌతికంగా యజ్ఞం కర్మకాండ చేస్తూ ఉంటే సాధకుడికి లాభం ఉండదు. కానీ సాధకుడికి లాభం లేకపోయినా ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరం వరకు ప్రాణమయ కోశంలో జాగృతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఐటి ఉపయోగిస్తుంది. అంచేత మానేయక్కర్లే, మేము ప్రాణాయం గురించి చదివటం లేదు, మాకు అవసరం లేదు మాస్టర్ గారు, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అంచేత యజ్ఞములో స్టెప్ 1 పవిత్రీకరణము, లాస్ట్ది ఏంటి అభిషించడం కదా, అందరి మీద జరుగుతూ ఉంది. ఆ స్టెప్ నుంచి ఈ స్టెప్ వరకు ప్రతి స్టెప్లో ఈ 2 లక్ష్యాలు ఉన్నాయి. లక్ష్యము యుక్తము, దేనికి? మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణము, మన శక్తుల్లో మన శరీరంలో ఉన్నటువంటి 5 ప్రాణవాయువుల్ని అభివృద్ధిపరిచి దాన్ని అతి సమర్థవంతంగా చేయటానికి తగినటువంటి కర్మకాండ చెప్పబడి ఉంది అక్కడ. అందులో ఇంకోటి ఏంటి, ఇక్కడ ఆయన వాడినటువంటి పదము సామర్థ్యాలను సాక్షాత్కారింపజేసేది అంటే మీకు తెలుస్తుంది, అది మీ కంటి ముందు నిలుస్తుంది. అందుకే పూర్వకాలంలో యజ్ఞం చేసి పూర్ణాహుతి చేస్తున్నప్పుడు అందులోంచి బయటకు వచ్చేవి దివ్య రథాలు, అవి అది కట్టు కథలు అనుకోకండి. అశ్వమేధ యజ్ఞం గురించి యజ్ఞం చేస్తున్నప్పుడు చాలామంది ఆ ఫోటోల్ని కనుక చూస్తే ఆ యజ్ఞ జ్వాలలు కరెక్ట్గా యుద్ధానికి సన్నద్ధమైనటువంటి అశ్వము రూపంలో ఉండటం గుర్తించారు చాలామంది. కానీ అది ఇంచేత ఇంకా మన భావ పరంపర ఆ వాతావరణ కాలుష్యము నిజమైనటువంటి అశ్వం బయటికి రాయటానికి తగినంత స్థాయిలో లేదు. అంచేత రూపకల్పన మాత్రమే జరుగుతుంది ఈజీగా. ఇంకాస్త సాధకుల సంఖ్య పెరిగి ఇంకాస్త అది పెరిగితే నిజంగానే బయటికి రావచ్చు యజ్ఞం నుంచి. పూర్వకాలంలో ఉత్తరకామీష్ట యజ్ఞంలో కూడా చదువుతాం కదా, యజ్ఞ పురుషుడు బయటకు వచ్చి ఆ బంగారు పాత్రలు ఇస్తాడని ఆ ఫలితాన్ని. అలాగే భీష్ముడి మీద ఉన్నటువంటి కసితో, ద్రోణాచార్యుడి మీద ఉన్నటువంటి కసితో కాశీ ద్రుపదుడు, ద్రుపదరాజు యజ్ఞం చేస్తే యజ్ఞసేన వీళ్ళందరూ ఆ యజ్ఞం నుంచి పుట్టిన వాళ్ళే. అంచేత పూర్వకాలంలో అంటే ద్వాపరక యుగంలోనే, ఎప్పుడో కాదు మన మొన్ననే 5000 సంవత్సరాల కిందనే ఇదంతా సంభవమే అయ్యింది. మళ్ళా ఇప్పుడు అది సంభవం అవుతుంది. ఇప్పుడు చాలామంది ఈ రకంగా యజ్ఞాల ప్రచారం చేసుకుంటూ చేయిస్తూ ఇంటింటా యజ్ఞాలు జరుగుతూ ఉంటే వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకం వస్తుంది. రాముడు బ్రాహ్మీ ముహూర్తంలో మార్నింగ్ వాక్కి డాబా మీదకి వెళ్ళాడు. మీరు చూసారు ఎప్పుడైనా పెద్ద పెద్ద నగరాల్లో అందరూ పొద్దున్న లేచి డాబా చుట్టూ తిరిగేస్తూ ఉంటారు ఫాస్ట్గా మార్నింగ్ వాక్. అలాగే రాముడు కూడా పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో పైకి వెళ్తే యజ్ఞధూమము రానటువంటి ఇల్లు లేదుట. ప్రతి ఇంట్లోంచి యజ్ఞధూమం వస్తూ ఉండేదిట. అది వస్తున్నంత వరకు రామరాజ్యం ఉంటుందని అది గ్యారంటీ. అక్కడ ఎప్పుడైతే ప్రతి ఇంట్లోనూ యజ్ఞం ఉంటుందో ఖచ్చితంగా రామరాజ్యం వస్తుంది. అదే మన లక్ష్యం కూడా. అందువల్ల ఇంకో విధంగా మనం ఏదైనా చేస్తామంటే లాభం లేదు. ప్రతి ఇంట్లోనూ ఇంటింటా యజ్ఞం జరిగినప్పుడే రామరాజ్య స్థాపన వస్తుంది. రామరాజ్య స్థాపన అంటే ఏంటి? ఆత్మ యొక్క స్థాపన, స్వరాజ్యం యొక్క స్థాపన. అంచేత ఋషులు ఈ ప్రాణవిద్య యొక్క రహస్యాన్ని తెలుసుకుని యజ్ఞ విధానంలో ప్రాణవిద్య యొక్క సూక్ష్మతను ఉపయోగించుకునేటటువంటి విధానాన్ని అవలంబించారు. అంచేత ఈ సెంటెన్స్ కూడా మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. అందువల్లనే ఋషులు ప్రాణవిద్యను తెలుసుకొని యజ్ఞ విధానంలో ఆ సూక్ష్మతను ఉపయోగించుకోవాలని కోరారు. ఇక్కడ నుంచి మొత్తం పారాగ్రాఫ్, ప్రతి సెంటెన్సు సాధనకి అవసరమే, జాగ్రత్తగా చూడండి. కుడి ఎడమ నాసికల ద్వారా సూర్యచంద్ర నాడుల రహస్యాన్ని తెలుపుటే పౌర్ణమాస్యే ఇష్టి యజ్ఞము. ఇష్టి యజ్ఞాలని 2 ఉంటాయి, అమావాస్య నాడు చేసేది, పౌర్ణమి నాడు చేసేటటువంటి యజ్ఞాలు. ఈ 2 యజ్ఞాలు ఏం తెలుపుతాయి? కుడి శ్వాస, ఎడమ శ్వాస ఎలా పీల్చుకోవాలి, దానివల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి శక్తులు జాగృతం అవ్వాలి, ఏ విధమైనటువంటి శక్తులు జాగృతం అవుతాయని తెలియజేసేటటువంటి యజ్ఞ విధానాలు ఈ ఇష్టి యజ్ఞాలు. పౌర్ణమాస్య యజ్ఞము, అమావాస్య యజ్ఞము. ఈ యజ్ఞము యజ్ఞ విధానం ద్వారా చేస్తే వచ్చేటటువంటి ప్రమాదాలు కొన్ని ఉన్నాయి అని గుర్తించి జ్వాలాగురు మహర్షి పూర్ణిమా మెడిటేషన్స్గా మార్చాడు దాన్ని. అంచేత ఆ పూర్ణిమా మెడిటేషన్స్ అన్నా ఈ పౌర్ణమాస్య యజ్ఞాలన్నా ఒకటే, అమావాస్య జోలికి పోలేరు వాళ్ళు. మనము వెళ్ళొద్దు అమావాస్య జోలికి. అంచేత ప్రతి పూర్ణిమకి కనీసం ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి పేటలో అయినా, ప్రతి ఇంట్లో కాకపోయినా, మనం ఏ ఊళ్ళో నివసిస్తున్నామో ఆ ఊళ్ళో రకరకాల పేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఇది ఎర్రవంతునని నల్లవంతునని భూపయగ్రహాలు అని అలా అనుకుంటూ ఉంటాం కదా. కనీసము మనము ఈనాటి నుంచైనా ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు ఒక సంకల్పం తీసుకుని ప్రతి పూర్ణిమకి ప్రతి పేటలో అయినా కనీస యజ్ఞం జరగనివ్వండి, ప్రతి ఇంటిలో కాకపోతే. ప్రతి పేటలో జరుగుతూ ఉంటే మెల్లిగా ప్రతి ఇంటిలో జరుగుతుంది, కానీ ప్రతి పేటలో జరగటం అనేది ఆ ఉత్తరమో ఆ కరపత్రమో వచ్చినప్పుడు మాత్రమే కొంత కాస్త ఊపు వస్తూ ఉంటుంది తప్ప, దాని తర్వాత మళ్ళీ ఊపు చల్లారిపోవడానికి కారణం ఏంటి అంటే ఆ ప్రాణశక్తి ఆవిర్భావం లేకపోవటమే. అంచేత మొట్టమొదటి సాధకుడు ఏం చేయాలి? ఎడమ నాసిక ద్వారా లోపలికి వెళుతున్నటువంటి గాలి, కుడి నాసిక ద్వారా లోపలికి వెళుతున్నటువంటి గాలి, అవి మన శరీరంలో మనలో మనస్సుగా ఎలా మారుతున్నాయి? ఎడమ శ్వాస మనస్సుగా మారితే ఏమవుతుంది? కుడి శ్వాస మనస్సుగా మారితే ఏమవుతుంది? అలాగే కుడి శ్వాస వాక్కుగా మారితే ఏమవుతుంది? ఎడమ శ్వాస వాక్కుగా మారితే ఏమవుతుంది? ఇదంతా తెలియాలంటే మొట్టమొదటి మీకేం తెలియాలి, అసలు శ్వాస ఎక్కడికి వెళ్తుందో చూడాలి మీరు. అందుకే ప్రతిరోజు నేను మిమ్మల్ని కొంచెం బాధ పెడుతూ ఉంటాను, కాస్త శ్వాస మీద దృష్టి తెచ్చుకోండి అని. అందులో అంతరార్థం ఏదే, యజ్ఞ విధానం యొక్క పూర్తి రహస్యం మీకు తెలియాలి అంటే ఇంకో దారి లేదు. అంచేతే శ్వాసను మీరు గుర్తిస్తూ ఉంటే చాలు, మీరేం చేయక్కర్లేదు, అది ఎలాగో జరుగుతుంది మనలో. చూస్తూ ఉంటే మెల్లిమెల్లిగా అందులోని రహస్యాలు బాధపడతాయి, కానీ చూడమంటే ఒక్క నిమిషం పాటు చూసి కాదు. ఇక్కడ చూస్తున్నది మనం కనీసం ఆ ఆవరణ లోపలికి వచ్చాక మాట్లాడుకోవద్దు. ఈ క్షణం నుంచి ఎంతో అవసరమవుతూ మాట్లాడుకుందాం. వెంకట్రావు గారు చూసుకుంటారు మనకి టైంకి టీ వచ్చిందో కాఫీ వచ్చిందో లేదో, అది ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో, దాని తర్వాత ఈ మధ్యలో ఏదో చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడకుండా కొంచెం శ్వాస మీద మనం దృష్టి మారుస్తే ఈ మూడు రోజులు ముఖ్యంగా ఇచ్చేదంటే ప్రాణమయ కోశం గురించి మాట్లాడుకోబోతున్నాం. రేపటి నుంచి మనం ప్రాణమయ కోశం అన్నా శ్వాస విజ్ఞానం అన్నా ఒకటే, స్వరయోగం అన్నా. అంచేత కొంచెం శ్వాసను మీరు గమనించటం నేర్చుకోండి. ఇవన్నీ వస్తాయి, ఈ పౌర్ణమాసేష్ఠ యజ్ఞాలు, ఈ అమావాస్యేష్ఠ యజ్ఞాలు కూడా. ఇది తెలియని వాడు యజ్ఞము ఏమి చేయగలడు అని క్వశ్చన్ మనం వేశాడే. యజ్ఞము ద్వారా ప్రాణవిద్య వ్రతము తీసుకున్న తర్వాత, ప్రాణవిద్య వ్రతం తీసుకోవటం అంటే అర్థం ఏంటి? మన శరీరంలో ఉన్నటువంటి ఆ పంచాగ్నులు పంచ ప్రాణాలు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్న తర్వాత, దాని యొక్క సామర్థ్యాన్ని పెంచుకున్న తర్వాత పశుబంధ యజ్ఞము చేసేవారు. పశుబంధ యజ్ఞము అనగా సాధకుడు తన పాశవిక ప్రవృత్తుల పైన అంకుశము పెట్టుట. మేకని బలిచ్చేయండి, దాన్ని బలిచ్చేయండి అంటే మేడ తప్పెట్లో అంతా తీసుకొచ్చి మేకని తీసుకొచ్చి ఠపామని కొట్టేసాం అనుకోండి, ఇది యజ్ఞం కాదయ్యా బాబు. మీలో ఉన్నటువంటి మేకని, మీలో ఉన్నటువంటి ఆ పశు ప్రవృత్తి ఉండే దాన్ని అలా సంస్కారాలు అనేక జన్మల నుంచి వస్తున్నాయి. మానవ జన్మలో కూడా నువ్వు కూడా ఒక జంతువే, ఇచ్చేదంటే ఆ పశు ప్రవృత్తులు ఇంకా ఉన్నాయి. ఆ పశు ప్రవృత్తుల్ని నువ్వు ఛేదించటం నేర్చుకో. దేని ద్వారా? పౌర్ణమాసేష్ఠ యజ్ఞ విధానం ద్వారా డెవలప్ చేసుకున్నటువంటి ఆ ప్రాణశక్తి ద్వారా నీలో ఉన్నటువంటి ఆ పశువుల యొక్క శక్తిని హతమార్చడం అనేది పశుబంధ యజ్ఞం చేసేవారు. అది ఎలా చేయాలో చేయవలసినటువంటి కర్మకాండ ఆ పశుబంధ యజ్ఞంలో మొత్తం వివరించి చెప్పారు వాళ్ళు. ఐదు ఇంద్రియములు, ఆరవది మనస్సు, అంటే పంచకోశ సాధన ఆత్మబోధ. ఈ ఆరు పశువుల బంధనమే పశుబంధ యజ్ఞము. బాహ్య ఇంద్రియ సంయమనము తర్వాత ఆంతరిక దుష్ప్రవృత్తుల విధి అవసరము. ప్రాణ అపాన వాయు సమర్థము లేక ఇడా పింగళ స్వరములు సమభావములతో నడిచినప్పుడు ఉన్న స్థితి సాధకుడు సోమయాగ వాజపేయి యజ్ఞమును చేసే అర్హత సాధిస్తాయి. ఇక్కడ మనం చేస్తున్నాం ఈ యజ్ఞం, ఈ యజ్ఞము వాజపేయి యజ్ఞం యొక్క సూక్ష్మకరణ చెందే రూపం. నిజంగా వాజపేయి యజ్ఞం మనం చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి శ్వాస ఉంచుకోవాలో మళ్ళీ జాగ్రత్తగా దాన్ని అండర్లైన్ చేసుకుని అర్థం చేసుకోండి. ప్రాణ అపాన వాయు సమత్వము లేక ఇడ పింగళ స్వరములు సమభావముతో నడిచినప్పుడు ఉన్న స్థితి సాధకుడికి సోమయాగ వాజపేయ యజ్ఞము చేసే అర్హతలు ప్రసాదిస్తుంది. పొద్దున చెప్పాను నేను, స్పెయిన్ రాణి స్పెయిన్ యువరాణి అడిగినప్పుడు కుడి శ్వాస ఆడితే కుడివైపు నొక్కుని ఉండమన్నాడు, ఎడమ శ్వాస ఆడితే ఎడమ వైపు నొక్కుని ఉండమన్నాడు. దీనివల్ల ఏమవుతుంది, శ్వాసలు మారుతాయి, ఇడా పింగళ స్వరాలు మారుతున్నప్పుడు సుషుమ్న స్వరం ఆటోమేటిక్గా ఆడటం మొదలెడుతుంది, మధ్యన గేర్ చేంజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా న్యూట్రల్ వచ్చినట్టే. నిరంతరము న్యూట్రల్లో ఉండటమే వాజపేయ యజ్ఞం యొక్క లక్షణం. అంటే ఏంటి, సుషుమ్న మార్గ సంచారి, ఆ సుషుమ్న మార్గములో మన భావములు మన వాయువులు ప్రసరణ చేస్తున్నప్పుడు చేసేటటువంటి యజ్ఞ విధానము. రివర్స్లో ఈ యజ్ఞ విధానాన్ని చేస్తే మన వాయువు సుషుమ్న మార్గంలో నడుస్తూ ఉంటాయి. ఇచ్చత రెండు పరస్పరం భావయంత ఎప్పుడు కూడా ఋషులు చెప్పేది, మల్టీపర్పస్ ఛానల్స్ వాళ్ళంతా. అంచేత ఇది ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ యజ్ఞం చేసినా, ఇది కావాలి అనుకుంటూ ఆ యజ్ఞం చేసినా జరుగుతుంది తప్ప, ఇది అనుకోకపోతే ఫలితం ఎలా వస్తుంది, మీరు ఒక ఓరియంటేషన్ ఉండాలి కదా. ఇది గుర్తుంచుకోండి, రేపటి యజ్ఞంలో సుషుమ్నలో నడవాలి మన శ్వాస అనుకోండి. అంతే, తర్వాత సుషుమ్నలో ఎలా వెళ్తుంది అనుకుని మెల్లగా ఈ మూడు రోజుల్లో నేర్చుకుందామని. సుషుమ్న నాడి ద్వారా ప్రాణములను ఊర్ధ్వగమనము చేయించట, దానితో పాటే శరీరంలోని వీర్యమును సూక్ష్మీకృతము చేసి శీర్షస్థానములకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్న దేవతలకు ఇంద్రియాలకు ఈ సోమపానము చేయించుటే వాజపేయ యజ్ఞ విధానం. ఈ వాజపేయ యజ్ఞ విధానంలో ఇవంతా సహజంగా ఎలా జరుగుతాయో ఆ మంత్రాల ప్రక్రియలో ఆ కర్మకాండలో మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. ఇది ఏదో అసంభవమైనటువంటి ప్రక్రియ అనుకోకండి. ఇలాంటి వాతావరణంలో కూడా 21 రోజుల పాటు ఇక్కడికి వచ్చి ఈ విధమైనటువంటి కార్యక్రమం చెయ్యాలి అనేటటువంటి సంకల్పము సుషుమ్నలో ప్రాణం ఉన్నప్పుడే జరుగుతుంది, లేకపోతే సంకల్పము రాదు. అంచేత దానికోసం మీరు ఏదో విశిష్టమైనటువంటి సాధన చేసేయాలనుకోకండి. ఆ సాధన చేసి ఉన్నారు, హనుమంతుడికి ఏ విధంగా అవుతే తన శక్తి తెలియదు, ఆ విధంగానే మనకి దాని గురించి తెలియక మళ్ళా ఏవేవో సాధనలు చేసేయాలనుకుంటున్నారు. కానీ హనుమంతుడు సుగ్రీవుడి దగ్గర ఉన్నప్పుడు ఉన్నటువంటి శక్తితోనే చేస్తే లాభం లేదు, హనుమంతుడు రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత ఉన్న శక్తితో ఈ సాధన జరపాలి. అంచేత మన లింక్ మార్చుకోవాలంటే అంతకంటే ఇంకేం లేదు, కనెక్షన్ ఇటు నుంచి తీసేసి అటువైపు పెట్టడం. ఒక భర్త ఇంటికి ఆయాసపడుతూ ఒకరుస్తూ వచ్చాడు, చాలా ఆయాసపడిపోతున్నాడు కానీ చాలా ఆనందంగా ఉన్నాడు. తెలుసా, ఇవాళ నేను 80 పైసలు మిగిల్చానన్నాడు. 80 పైసలు మిగిల్చావా, అదేంటి ఏంటి అంటే, ఏంటి ఇవాళ బస్సు చాలా రష్గా ఉంది అని చేత బస్సు వెనక అతను పరిగెత్తుకుంటూ వచ్చేసాను అని చేత 80 పైసలు మిగిల్చాను నా మొహంలో ఉంది. ఆ పరిగెత్తేది ఏదో ట్యాక్సీ వెనక అతను పరిగెట్టలేకపోయారా, 20 రూపాయలు మిగిలేవండి అలా అనమాట. లింక్ ట్యాక్సీకి లింక్ పెట్టుకుంటావా మనము, బస్సుకి లింక్ పెట్టుకుంటావా అని. అంచేత ఆ పూజ గురుదేవులతో కనుక మనం లింక్ పెట్టే ఎవరి వెనకాతలు పరిగెడుతున్నాము అని ఆ కథలో అంతరార్థం నా ఉద్దేశం అంతే, పరిగెట్టమని కాదు, బస్సు వెనకాతల ట్యాక్సీ వెనకాతల ఆ పరిగెట్టేది ఏదో పూజ గురుదేవులు చెప్పిన మార్గంలో పరిగెట్టడం మొదలెడితే బస్సులు వెనకాతల దాని వెనకాతల ఆ యజ్ఞ విధానాల యొక్క శ్రేష్టతను మామూలు యజ్ఞ విధానాలుగా మార్చకుండా ఈ విధానంలో మార్చి మనం పరిగెట్టగలిగితే, అంటే ఏం మార్చుకోవాలి, మన భావనను మార్చుకోవాలి, ఎందుకంటే ఏమి చేయకండి. ఆ భావన ఏంటో చూసుకోండి, సుషుమ్న నాడి ద్వారా ప్రాణములను ఊర్ధ్వగమనము చేయించుట. మీకు మొన్ననే చెప్పాను నేను, మనము ఎప్పుడైతే గాయత్రి మంత్రోచ్చారణ చేస్తామో సూర్యుడిలోంచి వచ్చేటటువంటి ఒక కిరణము మన స్ప్లీన్లో పడి 4 భాగాలు పైకి వెళ్తుంది, 3 భాగాలు కిందకి వెళ్తాయి. అంటే ఏంటి, ఆరెంజ్ విప్ గ్యార్ అని ఉంది కదా, విఐబి జి వరకు పైకి వెళ్తాయి, వైఓఆర్లో వై సమానంగా ఉంటుంది, ఆరెంజ్ రెడ్ కిందకి వెళ్తాయి. ఇది అక్కడ జరిగేటటువంటి ప్రక్రియ. మీరేం చేయకలే, ఆ గాయత్రి మంత్ర ఉచ్చారణ చేస్తున్నప్పుడు అది జరుగుతుంది. కానీ ఇది జరుగుతుందని తెలుస్తున్నప్పుడు ఏమవుతుంది, దీన్ని ఉపయోగించుకోవడం నేర్చుకుంటాం, లేకపోతే ఏమైపోతుంది, మన సర్క్యూట్ బ్రేక్ అవుతుంది, మనం పొద్దున్న గాయత్రి చేసినప్పుడు, ఇప్పుడు గాయత్రి చేసినప్పుడు మిమ్మల్ని అలా మనసు తిప్పుకోమని కోరాను కదా, ఆ మనసు తిప్పుకోమనే కోరటంలో పౌర్ణమాసి ఏష్టేకి విధానమే ఉంది. పూర్ణిమ చంద్రుడు ఇలా ఎడంవైపు నుంచి తిరిగి కుడివైపు నుంచి వచ్చినా, కుడివైపు నుంచి ఎడంవైపు నుంచి తిరిగి వచ్చినా మన మనస్సు అలా పరిభ్రమిస్తూ ఉంది అంటే అర్థం ఏంటి, మన శరీరంలోని వాయువులు కూడా అలాగే పరిభ్రమిస్తూ ఉంటాయి. సూర్యుడు చంద్రుడు యొక్క విభిన్న యాంగిల్స్ కోణాలే తిథులు. రెండు కలిసిపోయి ఉంటే అమావాస్య, కరెక్ట్గా 180 డిగ్రీస్ మధ్య కోణంలో ఉంటే పౌర్ణమి. అది ఎప్పుడైతే వృత్తాకార మార్గంలో మనం తిరుగుతూ ఉంటామో అదే సరిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఒకసారి మీరు గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఆ చెప్పిన విధానంలో కనుక మనస్సును తిప్పుతూ ఉంటే రెండుసార్లు జరుగుతాయి పౌర్ణమాస్య అమావాస్యకి, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు బాహ్య జగత్తులో దాని యొక్క ఉపయోగం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సైన్స్ ఏం లేదు, నీటిలో వస్తువులు ఎప్పుడు తేలుతాయి అనేది ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ చెప్తుంది. ఆ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ని మనం అర్థం చేసుకుంటే సహజంగా ప్రకృతిలో కొన్ని పదార్థాలు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ని పాటించే ఉన్నాయి. ఉదాహరణకి కర్ర, ఇలాంటివి సహజంగానే నీటిలో తేలుతూ ఉంటాయి. ఇంచేత అది ఆర్కిమిడీస్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని పాటిస్తాయి. ఆర్కిమిడీస్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని కాదు, ఆర్కిమిడీస్ ప్రకృతిలో దర్శించినటువంటి సిద్ధాంతం, అది కరెక్ట్ వర్డ్ మనం యూజ్ చేయాల్సింది. అది ఎప్పుడైతే ఆర్కిమిడీస్ మనందరికీ చెప్పాడో నీటిలో మునిగిపోయే లక్షణం ఉన్నటువంటి టన్నుల బరువు ఇనుము కూడా తెలుస్తున్నాము ఆ సిద్ధాంతాన్ని తెలుసుకుంటే. అంచేత పౌర్ణమాసి ఎస్టి యజ్ఞము మన శరీరంలో అవే జరుగుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ యజ్ఞ ప్రక్రియ యొక్క రహస్యాన్ని వైజ్ఞానికతను మనం తెలుసుకుంటామో మనము మాత్రమే కాకుండా మొత్తము సంపూర్ణ సృష్టిని ఎత్తగలుగుతాం. ఎందుకు ఆర్కిమిడీస్ మాట ఎత్తాను అంటే మొత్తము నేను చదివిన వైజ్ఞానికుల్లో ఒక మాట అనేదమ్మో ఆర్కిమిడీస్కి ఉంది. ఏమన్నాడంటే ఆర్కిమిడీస్, గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్ ఐ విల్ లిఫ్ట్ ద, నాకు బయటకు వెళ్ళి నుంచోటానికి స్థలం ఇచ్చేస్తే భూమినే ఎత్తేస్తాను అన్నాడు. ఎంత దమ్ముందో చూడండి, ఆ ప్రిన్సిపుల్లో ఉంది ఆ దమ్ము. అంతే కదా మరి అదే చూస్తున్నాం. మరి ఇనువుని టన్నుల టన్నులని ఇనువుని ఎత్తగలిగేవాళ్ళు దేన్నైనా ఎత్తేయవచ్చు. ఆ సిద్ధాంతాన్ని ఉపయోగించుకుని యజ్ఞ ప్రక్రియలో కూడా అదే సిద్ధాంతాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం, అది గుర్తుంచుకోండి. ఇది మళ్ళా నేను చదువుతాను, ఇది ఎన్నిసార్లు మీరు చదువుతూ, ఇప్పుడు సైన్స్ పుస్తకాల్లో వాటిలో ఏం చదువుతున్నాం మనం, చాలాసార్లు చదువుతాం. అని చదివి చదివి దాన్ని ఆచరణలో పెట్టుకుంటే లాభం తప్ప చాలా బాగుంది సార్ అంటే ఏంటి చాలా బాగుంది సార్ అంటే తలుపు తెస్తాం, మళ్ళీ మొదటి వస్తూ ఉంటుంది. సుషుమ్న నాడి ద్వారా ప్రాణాలను ఊర్ధ్వగమనము చేయించి దానితో పాటే శరీరములోని వీర్యమును సూక్ష్మీకృతము చేసి శీర్షస్థానమునకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్న దేవతలు, అంటే దేవతలు అంటే ఏంటి, సద్భావనలు. దేవతలు అనే పదాన్ని నేను చెప్పాను కదా, మూడు లక్షణాలు ఉంటాయని దేవతలకి. ఎవరికైనా గుర్తున్నాయా మూడు లక్షణాలు? రేపు పరీక్షలు అడిగిపోయి క్వశ్చన్ అవుట్ చేస్తున్నారు. శనివారం నాడు దేవతలకి మూడు లక్షణాలు చెప్పాను నేను. ఒకటి తనంతట తాను వెలుగుతుంది, రెండవది తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ స్వపర భేదం లేకుండా వాళ్ళు దేనికి అది ఉపయోగించుకుంటున్నారు అది కూడా ఆలోచించరండి. ఎవరు చదువుకున్నా సరే, హత్య చేసినా సరే, అశ్వమేధ యజ్ఞ పుస్తకం చదువుకున్నా సరే కాంతి ఇస్తూనే ఉంటుంది. అది ఇంకోటి ఏంటి దానికి ఉన్నటువంటి లక్షణము, మీరు సమంగా కరెక్ట్ సమర్పణ చేసుకోగలిగితే దానికి తనంతట స్థాయికి తీసుకెళ్తుంది, అది దేవతాశక్తులు. అంచేత ప్రాణాలను ఊర్ధ్వగమనము చేయించి సద్భావనలతో కలిపితే ఇంద్రియాలకు ఈ సోమపానము చేయించుటే వాజపేయము. ఇందాక ఎప్పుడున్నారా ఒత్తిడి ఇంటింతే అంతేలో ఓ అద్భుతమైనటువంటి సెంటెన్స్ వచ్చింది. సూర్యుడు అవతల సోముడు ఉన్నాడు, పద్యం గుర్తుందా మీకు? కానీ సోముడు ఈజ్ ఈక్వల్ టు చంద్రుడు అనేటటువంటి ఒక గందరగోళం ఏర్పడింది. ఇంచేతో ఇంద్రుడు తర్వాత ఉన్నటువంటి క్షేత్రము ఇంద్రుడు, సూర్యుడు సూర్యుడు తర్వాత ఉన్నటువంటి ఉన్నత స్థాయి క్షేత్రము సోమపానము, దాన్ని తీసుకొచ్చి పూర్వకాలం ఋషులు కూడా అద్భుతంగా సారా తాగేవాడు అని నిరూపించిన మహామునులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రేమించి మనం నమస్కరిస్తూ అంత అద్భుతమైన మేధస్సుకి శ్రద్ధాంజలి ఘటిస్తూ, శ్రద్ధాంజలి ఎందుకు ఘటిస్తున్నావో తెలుసు కదా, అంచేత వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ సోమము అనేటటువంటి పదము శివుడు తల మీద ఉన్నటువంటి ఆ చంద్రశేఖర తత్వము అనేది సూర్యుడు వెనకాతలు ఉన్నటువంటి ఆ స్థాయిని తెలపడానికి ఆ రసపానము అంటే సూర్యుడు ఆ రసపానాన్ని చేసే మనకి ఈ రసాన్ని ఇస్తాడు. సోమో భూత్వా రసాత్మక ఔషధ విజ్ఞానంలో 15వ అధ్యాయంలో వస్తుంది. నేను మిమ్మల్ని తరచు అడుగుతున్నాను, 4వ అధ్యాయము 8వ అధ్యాయము 15వ అధ్యాయము మీరు ఎంత బాగా చదివితే యజ్ఞ ప్రక్రియ ఎంత బాగా అర్థమవుతుంది. మీరు ఇంకా చదవరని చెప్పి నేను నెక్స్ట్ వీక్ నిర్ణయానికి వచ్చాను. నేను ఇక్కడే కూర్చోబెట్టేసి పుస్తకాలు ఇచ్చి అక్కడ కూర్చుంటాను. నేను మీకు ఇచ్చినటువంటి 10-15 పేజీలు మీరు పూర్తి చేసిన తర్వాతే బయటికి వెళ్ళిస్తాను నేను. అది కూడా గుర్తుంచుకోండి, అదొక టైం ఇస్తాను నేను మీకు. కానీ అది ఎప్పుడు అన్నది ఈ 2 రోజులు చూసి మీ అంతటి మీరు చదివేస్తే ఓకే. ఏదైనా సిలబస్ ఇది కూడా చేయవచ్చు, చూద్దాం పరిస్థితి బట్టి. నాకు కావాల్సింది ఏంటంటే ఈ 21 రోజుల్లో మొత్తము ఆధ్యాత్మికత యొక్క వైజ్ఞానికతను నిరూపణ చేసి మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే ఆ ఋషుల స్థాయికి ఎదగలరు అనేది ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఇచ్చేస్తే తర్వాత మెల్లిమెల్లిగా అలాంటి క్యాంపులు పెట్టుకోవడానికి ఊపు వస్తుంది, ప్రకృతి కూడా అనుకూలిస్తుంది మనకి. చూద్దాం ఏమవుతుందో. ఈ విధముగా తిరిగి యజ్ఞము చేయుట వలన 100 యజ్ఞాలు ఈ విధంగా చేస్తే ఇప్పుడు నేను చెప్పిన విధంగా అంటే సోమరస పానము ఇంద్రియాలకు చేయించాలి, చేయిస్తే ఇంద్ర పదవి పొందుతాడు. అందుకే 100 యజ్ఞాలు చేస్తే ఇంద్రుడు కోపం వస్తుంది, ఇంద్రుడు అడ్డు తగులుతాడు, అదేం లేదు. 1 గంట సేపు కూర్చున్న తర్వాత మాస్టారు బ్రేక్ కావాలంటాం, అదే ఇంద్రుడు అడ్డు తగలటం అంటే యజ్ఞానికి. ఇంద్రియాలు అడ్డు తగులుతూ ఉంటాయి, ఖచ్చితంగా అడ్డు తగులుతాయని మీకే కాదు అందరికీ అడ్డు తగులుతూ ఉంటాయి. కానీ ఆ అడ్డు తగలకుండా ఉండాలి అంటే ఒక పని ఎప్పుడైతే మీకు పూర్తిగా అలవాటు అయిపోతుందో ఆ పని చేయటంలో శ్రమ ఉండదు. అందుకే అభ్యాసీనత వైరాగ్యము, ఈ అభ్యాసము వైరాగ్యము ఈ రెండు ఎప్పుడైతే వచ్చేస్తాయో చాలా కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా చాలా సులభంగా చేసేస్తారు. భైరవ మాస్టర్ చేయిస్తున్నటువంటి ఆసనాలు, సర్కస్లో ఉన్నటువంటి పిల్లలు చాలా సులువుగా చేసేస్తారు, మనం చప్పట్లు కొట్టేస్తాం. ఆ చాలా సులువుగా చేయటానికి గల కారణం ఏంటి, కేవలం అభ్యాసం. అంచేత ఈ విధముగా తిరిగి యజ్ఞము చేయటం వలన అంటే ఏంటి, మన ప్రాణశక్తిని సుషుమ్న మార్గము ద్వారా శిరస్సులోకి తీసుకువెళ్ళి శిరస్సుల్లో ఉన్నటువంటి దేవతాశక్తులతో సంపర్కం ఏర్పరచుకుని ఆ దేవతాశక్తుల అనుగ్రహంతో మన ఇంద్రియాలకు సోమరస పానం చేయటం అనేది తిరిగి కనుక మనం చేస్తూ ఉంటే 108 సార్లు జపం చేయటంలో ఉన్నటువంటి అర్థం కూడా ఇదే. అందుకే ఒక మాల జపం చేస్తే ఇంద్రపదవి పొందటానికి మీకు అర్హత వచ్చేస్తుంది. అసలు యజ్ఞానం జపయజ్ఞోస్మి అంటానికి కారణం అది. కానీ ఈ జపమాల పట్టుకుని 108 సార్లు చేసేసామంటే మామూలు కర్మకాండలాగే అయిపోయింది. అది అంతర్గతమైనటువంటి అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్థద దంతా సహస్రనామంలో చెప్తాడు. బహిర్యజ్ఞంతో పాటు అంతర్యజ్ఞాన్ని కూడా మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఈ కర్మకాండ మనం చేస్తున్నప్పుడు రేపు ఇది కూడా మీరు కాస్త గమనించడానికి ప్రయత్నం చేయండి. అది జరిగిపోతుంది, యజ్ఞం జరుగుతున్నప్పుడు మనం గమనించలేదు అంటే చూడండి ఇది ఎలా జరుగుతుందో. రేపటి నుంచి యజ్ఞం జరుగుతున్నప్పుడు మన సుషుమ్న మార్గం నుంచి ఊర్ధ్వగతిలో ప్రాణాలు ప్రయాణిస్తూ మాటల యొక్క ప్రమాదం అదే. ఇప్పుడు నేను ఇన్నిసార్లు చెప్తున్నా, నా ఉద్దేశం మళ్ళీ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. ఆ కన్ఫ్యూజన్ తీసేయడానికి కరెంటు పోయింది కరెంటు వచ్చింది అన్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళటం ఒక వ్యక్తి రావటము కాదు, ఒక శక్తిలోని స్థితిలో మార్పులు చెప్తున్నాం మనం. స్థితిలో మార్పులు ఊర్ధ్వము కింద అనే మాటకి అర్థం లే. మనం పైన ఉన్నామా అమెరికా వాళ్ళు పైన ఉన్నారా అంటే చెప్పడం కష్టం. మన కాళ్ళ కింద అమెరికా ఉంది, అమెరికా కింద మనం ఉన్నాం. అంచేత ప్రాణాలను ఊర్ధ్వగతి చేయటము అంటే సద్గుణాలను పెంచుకోవటం. అది మన పైన స్పష్టంగా చెప్తున్నారు. మనస్సులో మేధస్సులో ఉన్నటువంటి దేవతలతో సంపర్కం ఏర్పరచుకుంటా దేవతాశక్తులు అంటే మీకు చాలాసార్లు నేను చెప్పుకొస్తున్నాను మూర్తి భవించినటువంటి సద్గుణాలు. అంచేత ఆ సద్గుణాలతో సంబంధమే ఏర్పడుకుని ఆ సద్గుణాలకు ఇంద్రియాలకి మధ్య సంబంధం ఏర్పడాలంటే సద్గుణం మనస్సులో ఉంది. నాకు నేను స్కూల్లో చదువుతున్నప్పుడు, 9వ క్లాస్లో చదువుతున్నప్పటి నుంచి ఒక చాలా గొప్ప కోరిక ఉండేది, అది ఈనాటికి తీరలేదు, తీరదేమో కూడా ఇంకా. ఏంటంటే ఆ కోరిక, ఏ రోజు చెప్పిన పాఠము ఆ రోజు చదివేసుకుని నెక్స్ట్ డే చెప్పబోయే పాఠము చదువుకోవాలి అని అప్పటి నుంచి అనుకుంటూ ఉండేవాడిని నేను. ఇప్పటివరకు జరగలేదు అది, ఎప్పుడు జరగలేదు. నా ఉద్దేశం ప్రతి స్టూడెంటు అదే అనుకుంటాడు, వాడు చెయ్యాలి కనీసం అని. ఇంద్రియాలకి ఆ దేవతా శక్తులకి మధ్య సంబంధం అంటే అది. మనం ఏ సద్గుణాలు నమ్మితే, ఏది మనం చేయాలనుకుంటున్నామో అది సులువుగా ఈజీగా మన ఇంద్రియాలు చేసేయగలిగితే వాజ్పేయి ఏకమైపోతుంది సద్గుణాలు. అతని ఆధీనంలోకి అన్ని దేవతలు ఇంద్రియాలు వచ్చేస్తాయి. ఈ విధంగా వాజ్పేయి యజ్ఞాలు 100 సార్లు చేస్తే మనము ఇంద్రియాలు మన ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఇదే సాధకుని రాజసూయ యజ్ఞం. మహాభారతంలో అంతా కూడా ఈ ప్రాణవిద్య గురించి, పంచప్రాణాల గురించి చెప్పాయని చెప్పాను కదా, ఇదే చెప్తున్నాడు. రాజసూయ యజ్ఞం యుధిష్ఠిరుడు ఏం చేశాడు, ఎలా చేశాడు, అక్కడ రకరకాల పేర్లతో ఉన్నటువంటి ఆ గుణాలు ఏ విధంగా ఆ యజ్ఞానికి సహకరించాయో సహకరించలేదో దాన్ని మనం మెల్లిమెల్లిగా దాని గురించి తర్వాత ఈ ప్రాణమేకు సాధనలో అడగండి. నన్ను లాప్తే మర్చిపోతాను నేను, ఏదో ఇంకో సబ్జెక్టులో వెళ్ళిపోతాను, ఇది మర్చిపోతాను నేను. అంచేత ఇదే సాధకుని రాజసూయ యజ్ఞము. ఈ విధముగా రాజసూయ యజ్ఞము ద్వారా రాజు అయిన సాధకుడు యుధిష్ఠిరుడు అడవికి ఎప్పుడు వెళ్ళారు మీకు తెలుసా? రాజసూయ యజ్ఞం అయిన తర్వాతే. బాబాయ్ అవుతే మీరు రాజసూయ యజ్ఞం జోలికి అడమంటారేమో, గాభరా పడకండి. మనం వెళ్ళాలని ఉన్నా లేకపోయినా గురువు గారు పంపించేస్తారు. ఏం చేస్తాం, అలాంటి గురువు దగ్గరికి వెళ్ళాము, అది ఆయన్ని గురువు అనే ముందు ఆలోచించుకోవాల్సిన విషయం. చేరే ముందు ఇంకిప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు, భరించటే. ఆయన గురువుని భరించ పేరుతో పిలువబడేటువంటి ఒక శరీరం ఉంది. కానీ ఈ శరీరం వెనకాతల ఒక చేతనత్వం ఉంది. ఆ చేతనత్వము ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తితో పనిచేస్తూ ఉంటుంది. నిన్న ప్రాణమయ కోశం గురించి మనం చెప్పుకున్నాం. ఇదే చేతనత్వము, ఈ స్థూల శరీరంలో ఉన్నటువంటి చేతనత్వమే రకరకాల సంబంధ బాంధవ్యాలతో, రకరకాల భావాలతో పలుకుతూ ఉంటుంది కదా. ఈ రకరకాల సంబంధ బాంధవ్యాలు ఒకే స్థూల శరీరానికి సంబంధించినప్పటికీ, స్థూల శరీరము ఒక చోట మాత్రమే కనిపిస్తున్నప్పటికీ దీని సంబంధ బాంధవ్యాలు చాలా దూరం వరకు విస్తరించి ఉంటాయి. ఒకడు అమెరికాలో వాళ్ళ తమ్ముడు చదువుకుంటూ ఉండొచ్చు, రష్యాలో వాడి చెల్లెలు MBBSలో చదువుతూ ఉండొచ్చు, ఢిల్లీలో వాడి బంధువులు ఉండొచ్చు. అలాగా ఈ ప్రపంచంలో చాలా చోట్ల మన సంబంధాలు విస్తరించి ఉంటాయి. ఈ సంబంధాలన్నీ ప్రసుప్త స్థితిలో ఉండొచ్చు, జాగ్రత్త స్థితిలో ఉండొచ్చు. ఒక్కసారి చాలా దూర ప్రదేశంలో ఉన్నటువంటి బంధువులతో మనకి సంబంధం ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైనా ఆ బంధువులు ఉత్తరాలు వ్రాసినా లేకపోతే ఇటువైపు వచ్చినా మన దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళు. ఇంచేత ఆ సంబంధం వల్ల కదా. అదేవిధంగా ఈ ప్రపంచంలో భౌతిక జగత్తులో కనిపిస్తున్నటువంటి సూర్యుడు సూక్ష్మ జగత్తులో సృష్టి అంతటితో సంబంధం కలిగి ఉన్నాడు. ఆ సంబంధాన్ని అర్థం చేసుకోండి మీరు. అది అర్థం అవుతే సూర్య విజ్ఞానం యొక్క మొదటి మెట్టు మీకు చాలా సులభంగా అర్థమైపోతుంది. ఒకే వ్యక్తి, స్థూల శరీరం ఇక్కడుంది, కానీ అమలాపురంలోనే చాలా చోట్ల సంబంధాలు ఉన్నాయి మనకి. చాలామంది వీళ్ళతో స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఈ అమలాపురంలోనే వాళ్ళందరితో ఈ క్షణంలో సంబంధం ఉన్నట్టా లేనట్ట? సంబంధం ఉంది, ఆ సంబంధము నిరంతరము ఉంది. కానీ ఏంటి తేడా? ప్రస్తుతము అది జాగ్రత్త స్థితిలో లేదు, సూక్ష్మంగా ఉంది. జాగ్రత్త స్థితిలో ఈ సంబంధం మాత్రమే ఉంది. ఇక్కడ మాత్రం తక్కువ సంబంధాలు ఉన్నాయా? ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరితోనూ సంబంధం ఉంది. నాకు మీ అందరితోనూ ఉంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడున్న ప్రతి ఒక్కరితోనూ సంబంధం ఉంది. దృష్టి ద్వారా సంబంధం ఉంది కదా, భావనాత్మక ఏకత్వము ఉంది. ఇది మనందరికీ ఏ విధంగా కరెక్టో, ఒక వ్యక్తికి ఎన్ని సంబంధాలు ఉండటం ఏ విధంగా కరెక్టో, భౌతిక జగత్తులో ఆకాశంలో కనిపిస్తున్నటువంటి ఆ తేజోమండలం యొక్క సూక్ష్మ శక్తికి సమస్త భూమండలం ఉన్నటువంటి అణువుకి సంబంధం ఉంది. ఆ సంబంధము తెలుసుకునేటే సూర్య విజ్ఞానం. ఆ సంబంధము లేని చోటు లేదు. ఒక పృథ్వీలో ఉన్న వాళ్ళ మీదే ఆ సంబంధం ఉందా? సౌరమండలంలో ఉన్న ప్రతి గ్రహములోనూ ఆ సంబంధం ఉంది. గ్రహము అంటేనే గ్రహించేది అని. సూర్యుడు దగ్గర నుంచి గ్రహిస్తున్నాయి కనుక అవన్నీ గ్రహాలయ్యాయి. అంచేత ఆ సూర్యుడు ఉన్నంత వరకు ప్రతి గ్రహము తన తన కక్షలో తిరుగుతుంది అంటే సూర్యుడి యొక్క శక్తి దాన్ని ఆ కక్షలో అలా తిప్పేటట్టు చేస్తుంది. అది ఏ శక్తి అయితే ఈ సౌరమండలంలో ఉన్నటువంటి ప్రతి అణువులో వ్యాప్తమే, ప్రతి ప్రాణిలో వ్యాప్తమే, ప్రతి గ్రహములో వ్యాప్తమే, మొత్తము సౌరమండలంలో వ్యాపించి ఉన్నదో ఆ శక్తిని సవిత అంటాం. అక్కడ నుంచి ఈ ప్రసవించింది కనుక ఈ సృష్టి మొత్తము, దాన్ని సవితాశక్తి అంటాం. ఆ సవితాశక్తి యొక్క నియమాలు ఎలాంటివి? ఆ సవితాశక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేదే ఇందాక మనం ఉచ్చారణ చేసినటువంటి గాయత్రి మంత్రము. అందువల్ల గాయత్రి మంత్రం యొక్క దేవతను సూర్యుడను మనం సవిత అంటాం. సవిత సూర్యుడికి స్థూల సూక్ష్మ సంబంధం ఉంది, అంతకంటే ఇంకేం లేదు. స్థూల శరీరంలో రకరకాల సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పటికీ ఆ రకరకాల సంబంధ బాంధవ్యాలు ఒకే వ్యక్తితో ఉన్నాయి కనుక అన్ని బంధములు కలిసినటువంటి ఉన్నటువంటి ఆ టోటల్ అనుభూతి, లేకపోతే ఆ సమష్టి చేతనత్వాన్ని సవిత అని పిలుస్తున్నాం మనం. ఇంచేత ఈ సూర్య విజ్ఞానము కనుక మనం నేర్చుకుంటే, ఈ సవితాశక్తిని కనుక మనం అర్థం చేసుకుంటే, దేన్ని అర్థం చేసుకున్నట్టు సంపూర్ణ సౌరమండలము మనకు అర్థమైపోతుంది. అర్థం అవ్వలేదు అంటే అర్థం ఏంటి అంటే మనకి గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేయటమే వచ్చింది తప్ప అర్థం చేసుకోవటం రాలేదు. ఆబ్రా కదబ్రా అన్నాం ఈ కాలంలో, అది చాలామందికి తెలుసు. ఒకప్పుడు అయితే ఆబ్రా కదబ్రా అంటే ఏమీ అర్థం కాలేదు అని అర్థం. కానీ ఇప్పుడు ఆబ్రా కదబ్రా అనే పదానికి కూడా కొన్ని అర్థాలు వచ్చేసాయి, థ్యాంక్స్ టు వీరేంద్రనాథ్ కదా, ఎండమూరి వీరేంద్రనాథ్. అంచేత ఆబ్రా కదబ్రా అనేది ఏంటి అంటే మ్యూజిషియన్స్, మ్యాజిక్ చేసేవాళ్ళు మనకి అర్థం కాని భాషలో ఏదైనా ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేస్తే దాన్ని ఆబ్రా కదబ్రా అంటారు. అలాగా గాయత్రి మంత్రాన్ని మనం ఎందుకు ఉచ్చారణ చేస్తున్నాము, ఆ గాయత్రి మంత్రము ఏ శక్తి గురించి మాట్లాడుతుందో, ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తున్నటువంటి ఆ గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేయటము అనేది ఎలా ఉంటుంది అంటే, చిన్నపిల్లలు ఏబిసిడి ఉచ్చారణ చేసినట్టు ఉంటుంది. ఏ ఫర్ యాపిల్. మొన్ననే ఢిల్లీ వెళ్ళినప్పుడు, ఢిల్లీ దగ్గర గురుగావంలో మా చెల్లెలు ఇంటికి వెళ్ళినప్పుడు బీ ఫర్ బ్యాట్ అన్నాను నేను. వాడు ఒప్పుకోలేదు. బీ ఫర్ బ్యాట్ అంటే బీ ఫర్ బాల్ అన్నాడు వాడు. వాళ్ళకి టీచర్ అలా చెప్పాడు, ఇంకా అంతే కొట్టుకున్నాం మేము. వాడు కాదయా బీ ఫర్ బ్యాట్ అంటాను నేను, వాడు బీ ఫర్ బాల్ అంటాడు వాడు. కానీ అసలు బీ ఫర్ బాలు కాదు, బీ ఫర్ బ్యాట్ కాదు, బీ ఫర్ బిఏ కదా, అది మర్చిపోతాం మనం. అలాంటి చిన్న చిన్న దెబ్బలాటల్లో ఇరుక్కుపోయాము అంటే అది మన బాలబుద్ధి. కనీసము ఇప్పుడైనా కొంచెం పెద్ద తరహాన్ని సంతరించుకుని చిన్న శిశు కక్ష నుంచి ఎదిగి సవిత్రు కక్షలోకి మనం ప్రవేశించగలిగితే గాయత్రి మంత్రము ఏ శక్తి యొక్క నియమాలను మనకు అందజేస్తుందో అది ఈ శబ్దముల ద్వారా మాత్రమే అందజేస్తుంది అనుకునేటటువంటి కన్ఫ్యూజన్లోకి రాకండి. కానీ ఈ మంత్రము ద్వారా అనేకులు చాలా సులభంగా దాన్ని గుర్తించగలిగారు కనుక మళ్ళా ఒక కొత్త విధానాన్ని మనం నేర్చుకోకుండా ఆ విధానాన్ని అవలంబిస్తున్నాం మనం. ఈ కన్ఫ్యూజను ఎలక్ట్రిసిటీలో చాలా ఎక్కువ వస్తుంది. ఎలక్ట్రిసిటీ కనిపెట్టినటువంటి కొత్తలో పాజిటివ్ ఎలక్ట్రిసిటీ, నెగిటివ్ ఎలక్ట్రిసిటీ అంటూ ఉండేవారు. ఇప్పుడు మనం పాజిటివ్ ఎలక్ట్రిసిటీ, నెగిటివ్ ఎలక్ట్రిసిటీ అంటున్నాం. కానీ ఎలక్ట్రిసిటీ చదివిన వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అదేంటి అంటే 1600 నుంచి 1905 వరకు దేన్ని పాజిటివ్ అన్నారో ఇప్పుడు దాన్ని నెగిటివ్ అంటున్నారు. దేన్ని అప్పుడు నెగిటివ్ అన్నారో ఇప్పుడు పాజిటివ్ అంటున్నారు. కానీ ఈ 300 సంవత్సరాల్లో కొన్ని వేల పుస్తకాలు ప్రింట్ అయ్యాయి. వాటిలో సర్కిట్ డయాగ్రామ్స్ అన్నీ కూడా ఆ పాత నొటేషన్తోనే ఇవ్వబడ్డాయి. అంచేత బ్రాకెట్స్లో ఏం చేస్తారు, దయచేసి తలకిందులు చేసి చదువుకోండి అంటారు. ఎందుకంటే మనం చేయగలిగేది ఏం లేదు అక్కడ. అంటే అర్థం ఏంటి, ఆ బొమ్మైనా ఈ బొమ్మైనా అది తప్పుగా అచ్చుగుద్దించబడినప్పటికీ కూడా మీకు సత్యము కనుక అర్థమవుతే ఆ తప్పు బొమ్మల నుంచి కూడా సత్యాన్ని మీరు తీసేసుకోవచ్చు. సత్యము అర్థం కాకపోతే సవ్యంగా ఉన్న బొమ్మల నుంచి కూడా అపసవ్యమే తీసుకుంటూ ఉంటాం. ఇది కాస్త ఏంటి, యాక్చువల్గా సైన్స్లో జరుగుతున్నటువంటి అపసవ్యం ఇది. కరెక్ట్ చేయలేరు ఇంకా ఎవరు ప్రపంచంలో. ఈ సృష్టి ఉన్నంత వరకు, ఆ ఎలక్ట్రిసిటీ బుక్స్ ఉన్నంత వరకు ఈ తప్పుగా అచ్చుబడ్డాయే 300 సంవత్సరాల నుంచి దాన్ని ఎవడు మార్చలేడు. మార్చడానికి ఎవడు ప్రయత్నం చేయటం లేదు. ఇంకేంటే ఇన్ని వేల పుస్తకాలు మళ్ళా రీప్రింట్ చేయాలి. అంతకంటే సింపుల్గా కిందన బ్రాకెట్స్లో తలకిందులు చేసుకోండి అంటే సరిపోతుంది. అలాగే ఇన్నాళ్ళు మీరు భగవంతుడి గురించి, సవితాశక్తి గురించి, సూర్యశక్తి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఆ కనిపిస్తున్న సూర్యుడు గురించి మాట్లాడుతున్నాను అనేటటువంటి భ్రాంతి ఉంటే కొంచెం దాన్ని కరెక్ట్ చేసుకోండి. కనిపిస్తున్న సూర్యుడు గురించే మాట్లాడుతున్నాను, కానీ సూర్యుడి యొక్క గోళము గురించి ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో, 7 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ మండుతో ఉన్నటువంటి గోళం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ గోళము సమస్త సౌర కుటుంబముతో ఏ నియమాలకు లోనై పనిచేస్తుందో ఆ నియమాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం సూర్య విజ్ఞానంలో. ఆ నియమాల గురించి మాట్లాడుతూ మొదటి నియమము, సువతి కర్మాణి లోకం ప్రేరేతీతి సూర్యః. ఇది మాస్టర్ చెప్పేశారు. ఇందులో చెప్పింది ఏంటి అంటే సూర్యుడు సృష్టికి ప్రాణముగా చెప్పబడింది. అది అర్థమైంది కదా మనకి ఎలాగ ప్రాణంగా చెప్పబడిందో. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఆ సూర్యుడే స్థూల జగత్తుకు మాత్రమే కాదు సూక్ష్మ జగత్తుకు కూడా కారణం అతనే, కారణ జగత్తుకు కూడా కారణం అతనే. కానీ సూక్ష్మ కారణ జగత్తులోకి ప్రవేశం మనము ఇంకొన్ని రోజులు పోయాక చూద్దాం. ప్రస్తుతం స్థూల జగత్తు గురించి ఆలోచిద్దాం. స్థూల జగత్తులో కనిపించున్నటువంటి ఏ వస్తువు మనకు కనిపించినా దానంతటికీ కారణము ఆ శక్తే. అది ఫస్ట్ పాయింట్. 2, ఈ చేతనత్వానికి ప్రతీకగా సూర్యుడు శక్తి గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే దాని లాంటి వస్తువు మన దగ్గర ఏదైనా ఉండాలి, లేకపోతే మనకు అర్థం కాదు అది. అందువల్ల సూర్యుడు లాంటి వస్తువు మన దగ్గర ఏముంది అంటే అది మన ఆత్మ, మన చేతనత్వం, మన అంతఃకరణము. మన అంతఃకరణము అనే దానికి మనము 4 లక్షణాలు చెప్పుకుంటూ ఉంటాం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 లక్షణాలు కలిగినటువంటి ఏ వస్తువు మన దగ్గర అయితే ఉన్నదో ఇదే లక్షణాలు సవితాశక్తికి కూడా ఉంటాయి. గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోవటానికి ఈ 4 ఉపయోగించుకోవాలి. కానీ గాయత్రి మంత్రాన్నే కాదు, అసలు ఏ దేవతాశక్తిని ఉపయోగించుకోవాలన్నా ఈ 4 ఉపయోగించుకోవాలి. మీరు బాహ్య జగత్తులో ఉన్నదాన్ని దేంతోనూ కూడా మీరు ఉపయోగించుకోలేరు. ఉపయోగించుకోదలుచుకుంటే మనస్సుతో ఉపయోగించుకోండి. భాష నేర్చుకోవాలనుకోండి, చేతి ద్వారా, కళ్ళ ద్వారా భాష నేర్చుకుంటున్నారా? మీరు ఉపయోగించుకుంటున్నారు చేతిని, కళ్ళని, కానీ అసలు భాష ఎక్కడుంది? మీ మనస్సులో ఉంది. ఆ మనస్సు నుంచి మీకు నచ్చిన వాటిని మీ బుద్ధి గుర్తుంచుకుంటుంది. ఇది మనకు నచ్చిన వాటినే బుద్ధి గుర్తు ఉంచుకుంటుంది, కానీ మనస్సు అంతా చూస్తుంది అన్నదానికి రష్యాలో ప్రయోగం చేశారు వాళ్ళు. విభిన్న ఐక్యూ కలిగినటువంటి ఒక గ్రూప్ని తీసుకున్నారు. విభిన్న ఐక్యూ అంటే ఏంటంటే అతి తెలివి ఉన్నవాళ్ళ దగ్గర నుంచి, ఇందాక బూఫో గురించి చెప్పారే మాస్టర్, ఒక హోమియోపతి మందు అంటే వాడి దాహంతో నాలుగు వెళ్ళిపోతున్నా పక్కనే మంచినీళ్ళ గ్లాసు ఉన్నా అది ఎత్తుకు తాగాలి అనేటటువంటి బుద్ధి కూడా లేనటువంటి మందమతి, అతి చురుకైన వాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఎన్ని రకాల శ్రేణులు గల మేధావి వర్గం ఉంటుందో అన్ని రకాల మేధావి వర్గం గలవాళ్ళ నుంచి తలొక వ్యక్తిని తీసుకుని రష్యాలో ఎక్స్పెరిమెంట్ చేశాడు పావ్లో అనేటటువంటి సైంటిస్ట్. ఏంటి అతను చేసింది, ఇంటర్వ్యూ రూమ్లో పిలిచాడు. ఫాల్స్ రూఫింగ్ ఉంటుంది ఏసీ రూమ్స్లో, వాటిలో అంటే అట్టలు వేసేస్తారు. ఏం చేశాడు అక్కడ ఫాల్స్ రూఫింగ్లో, సన్నటి సూది తీసుకుని కన్నాలు కంప్యూటర్ ద్వారా పొడిపించాడు. అంటే ఇతనికి కరెక్ట్గా తెలుసు ఎన్ని కన్నాలు పొడిచాడు సూదితో, కానీ కింద నుంచి చూస్తే ఫాల్స్ రూఫింగ్లో అతి సన్నని సూది ద్వారా పొడిచిన కన్నాలు ఏం కనిపించవు మన కంటికి. వచ్చిన వాళ్ళని ఏవేవో ప్రశ్నలు వేశాడు. ప్రశ్నలు వేసిన తర్వాత ఒకసారి అలా పైకి చూసి అంటే స్టార్ట్ రిలాక్స్ అని ఆర్డర్ ఇచ్చాడు. వాళ్ళకి తెలియదు ఎందుకో, చూడమన్నారు కింద దింపేశారు. తర్వాత మళ్ళీ ఏవో ప్రశ్నలు అడిగారు, అక్కడ సంబంధించిన ప్రశ్నలు అడగలే, అందరినీ పంపించేశారు. ఇలాగ 40 రోజులు పట్టిందట ప్రతి వ్యక్తిని 10 నిమిషాల పాటు పిలిచి పంపించడానికి. తర్వాత ఏం చేశారు, ప్రతి వాళ్ళని అడిగారు, మీరు కప్పు వైపు చూశారు కదా, కప్పులో ఎన్ని రంధ్రాలు ఉన్నాయి అని. ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే రంధ్రాలు ఎక్కడున్నాయండి, అందులో అంతా సాఫీగా పరుచుకుని ఉంది, కన్నాలు ఏం లేవన్నట్టు. తర్వాత వాళ్ళని హిప్నటైజ్ చేశారు. హిప్నటైజ్ చేశాక అడిగితే 99 మంది కరెక్ట్గా కంప్యూటర్ ఎన్ని కన్నాలు పొడిచిందో, ఎన్ని కోట్ల కన్నాలు పొడిచిందో, అన్ని కోట్ల కన్నాలు కరెక్ట్గా చెప్పారట సంఖ్య వాళ్ళు. అంటే ఇలా చూసి ఇలా కింద పెట్టడంలో ఆ మనస్సు దాన్ని గ్రహించేసింది పూర్తిగా, కానీ బుద్ధి అది దానికి అవసరం లేదు కనుక దాన్ని గ్రహించలేదు. అంచేత మన అంతఃకరణంలో సూర్యుడు ఏ విధంగా మొత్తము చూస్తూ ఉంటాడో, లోకచక్షు అంటాం సూర్యుడిని, అదేవిధంగా మన మనస్సు కూడా అన్నీ పట్టుకుంటుంది, గ్యారంటీగా పట్టుకుంటుంది. కానీ మనము దేనిని అవసరము అనుకుంటామో దానిని మాత్రమే గ్రహిస్తాము, మిగతా దాన్ని గ్రహించము, దాన్ని బుద్ధి అంటాం. గ్రహించటం పూర్తిగా అలవాటైపోయి ఇంకా బుద్ధి అవసరము లేకుండా తనంతటా అదే జరిగేటటువంటి ప్రక్రియని చిత్తము అంటాం. ఈ మూడు అర్థం చేసుకోండి. ఈ మూడు అర్థం చేసుకుంటే సూర్య విజ్ఞానంలోకి మనం చాలా ఈజీగా అడుగు పెట్టగలం. సూర్య విజ్ఞానంలో అడుగు పెట్టడానికి ఈ మూడు చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి మనకి, మనస్సు, బుద్ధి, చిత్తము. అదే ఈ 2వ చాప్టర్లో బ్రహ్మచేతనకు ధ్రువ కేంద్రము మానవ అంతఃకరణము. కరణము అంటే పనిముట్టు, అంతఃకరణము అంటే లోపల ఉన్నటువంటి పనిముట్టు. బాహ్య జగత్తులో ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని మనం చూడటానికి, అర్థం చేసుకోవటానికి, ఉపయోగించుకోవటానికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. కానీ తమాషా ఏంటి అంటే ఈ 5 జ్ఞానేంద్రియాలు, ఈ 5 కర్మేంద్రియాలు కూడా మనస్సుతో సంయోగము లేకపోతే పనిచేయవు. ఏదో ఆలోచించుకుంటూ స్కూటర్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాం మనం. మీకు ఆశ్చర్యం వేస్తుందేమో నేను చెప్తే, అమలాపురంలోనే మన గాయత్రి పరివార్లోనే ఒక సభ్యుడు కళ్ళకు గంతలు కట్టేసుకుని మోటార్ సైకిల్ నడిపాడు. పేరు గుర్తు రావటం లేదు నాకు. ఆయన మ్యూజిషియన్, హరిద్వార్ కూడా వెళ్ళాడు. ఆయన గుర్తుకొస్తున్నారా, ఆయన పేరు గుర్తు రావడం లేదు నాకు. హిందీ టీచర్, చిన్నవాడే అతను. కానీ మనం కళ్ళు తెరిచి కూడా కళ్ళకు గంతకులు కట్టుకునే నడుపుతున్నాం అన్న సంగతి తెలియదు. ఆయన అయితే పెద్ద మ్యూజిషియన్ ఏం కాదు, ఇచ్చంటే కళ్ళకు గంతు కట్టుకుంటేనే కనిపించదు అతనికి. మనం కళ్ళు తెరిచినా చూడటం లేదు మనం. ఎవరు పెద్ద మ్యూజిషియను, మనమే. అతన్ని మ్యూజిషియన్ అని అనవసరంగా పెడుతున్నాం. ఆయన కళ్ళకు గంతలు కట్టుకుంటే కనిపించడం లేదు. కానీ మీరు గుర్తుంచుకోండి, నిన్న నేను సత్యనారాయణ మాస్టర్తో పాటు బయటకు వెళ్తూ ఓ బుషర్ట్ తీసుకోవాలి అనుకున్నా. ఎక్కడుందో తెలియదు షాపు, రోజు అదే మార్గం నుంచి వస్తున్నాను వెళ్తున్నాను వస్తున్నాను వెళ్తున్నాను. ఎప్పుడైతే నేను బుషర్ట్ కొనుక్కోవాలి అనుకున్నాను అప్పుడు షాపులను చుట్టం మొదలెట్టాను నేను. లేకపోతే రోజు అదే మార్గంలో వస్తున్నాను నేను షాపుల్ని చూడటంలే, అంటే మరి నేను కళ్ళు తెరిచి ఉన్నట్ట మూసి ఉన్నట్ట. అలాగే మనం ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం నడి బజారులో, లారీలు వచ్చేస్తూ ఉంటాయి, ఇది వచ్చేస్తూ ఉంటాయి. చాలామంది తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు, మా పిల్లల్ని ఎలా పంపిస్తాం, ఫాస్ట్గా లారీలు వస్తాయి అది వస్తాయని. వాళ్ళకి తెలియదు వాళ్ళు నడుపుతోంది కూడా కళ్ళు మూసుకునే నడుపుతున్నారని. ఇంచేతది ఆ మాట అంతా ఖచ్చితంగా మనం చెప్పగలం. వెళ్ళిపోతూ ఉంటాం, ఆ పక్క నుంచే మనకి చాలా పరిచయం ఉన్నటువంటి హలో అంటాడు, విష్ చేస్తాడు, చిరునవ్వు నవ్వుతాడు. మనం పట్టించుకోం, పక్క నుంచే వెళ్తాడు, మరి ఎదురుగుండానే వెళ్తాడు. అతను కొంచెం కోపం వస్తుంది, మరి ఇంచేత కోపం. అతను నవ్వాడు, చెయ్యి ఎత్తాడు, మనం దానికి రియాక్షన్ ఇవ్వలేదు, దానివల్ల అతను కోపం రాలే. ఇతను చెయ్యి ఎత్తి నవ్వుతే మనం చూడకుండా వెళ్ళిపోయాము, మనం రియాక్షన్ ఇవ్వలేదని చుట్టుపక్కల వాళ్ళు చూశారే అందుకు సిగ్గుపడతాడు వాడు. చూడండి, కావాలంటే మనకి కోపం, వాడు మనకి రియాక్షన్ ఇవ్వలేదు అని కాదు, పక్కవాడు నవ్వాడు అని కోపం. అదేదో సామెత ఉందిగా, తోటకూడలు నవ్వింది అని. అలాగా అంచేత ఈ స్కూటర్ మీద దాని మీద వెళ్ళిపోతున్న వాళ్ళతో తర్వాత అతను వచ్చి, ఏమయ్యా నేను వచ్చాను నువ్వు చూడలేదా అంటే చూడలేదంటాడు. మరి కళ్ళు ఉన్నాయి, చూడటం లేదా అంటే మరి సవ్యంగానే ఇంటికి వచ్చాడు కదా. కానీ ఆ జ్ఞానేంద్రియంలో పడినటువంటి ముద్ర ఇతను గుర్తించలేకపోయాడు అంటే అర్థం ఏంటి, మనస్సు అక్కడ పనిచేయటం లేదు. అంచేత అన్ని ఇంద్రియాలకి కూడా చాలా ప్రముఖమైనటువంటి ఇంద్రియము మనస్సు. ఆ మనస్సుని కనుక మనం ఉపయోగించుకోవటం నేర్చుకుంటే సూర్య విజ్ఞానాన్ని మనం చాలా ఈజీగా పట్టుకోగలుగుతాం. అది 2వ చాప్టర్లో చెప్పబడినటువంటి విషయము మనస్సు. ఈ మనస్సే ఎప్పుడైతే ఒక విషయాన్ని గ్రహించటానికి నిర్ణయించుకుంటుందో దీన్నే బుద్ధి అంటాం. ఈ బుద్ధి ఎప్పుడైతే దాన్ని గ్రహించటం బాగా అలవాటైపోయి ఆడుతో పాడుతో కూడా ఆ పని చేసేయగలుగుతుందో దాన్ని చిత్తము అంటాం. అంటే అభ్యాసము లేనటువంటి, అభ్యాసము చేయటానికి ఇష్టపడనటువంటి స్థితి మనస్సు, అభ్యాసము చేయుటకు ఇష్టపడితే స్థితి బుద్ధి, అభ్యాస